அவிதியமந்திரமிகரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ரணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதக்யம் த்ரைபுரம் மகத நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயே. ஜகத்தாத்ரீ மகம் தேவீம் ஆதிதாதயிஷுசுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரஹ்மயோனிம் சரஸ்வதீம். மார்க்கண்டேய புராணம்லோ பவித்ர ఘட்டால எதை చెప్పాలంటే సంపూర్ణంగా మార్కండేయ పురాణం చెప్పడానికి కనీసం 40 రోజులు తీసుకుంటుంది. అది కూడా రోజు 3 గంటలు ఏకగంటగా చెబితే. అందుకల్ల అందులో ఉన్న కొన్ని విశేష ఘట్టాలు సారాంశం మనం సప్తాహ దీక్షతో చేసుకుంటున్నాం. ఇవాళ 2వ రోజు కార్యక్రమంలో పడుకు పెట్టాం. అందులో 2 ప్రశ్నలకు సమాధానాలు ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పే ధర్మ సందేహాలు తీర్చే, ఇంకా మిగతా రెండింటిలో శ్రీ మహావిష్ణువు తరచుగా ధర్మ సంస్థాపన కోసం అవతారం ఎత్తుతాడు. ఆ ఎంతనా వెనకాతలు ఉన్న పరమార్థం ఎత్తేటప్పుడు ఆయన ఏ శక్తిని ఆవహించుకుంటాడో అవి చెప్పడం మొదలుపెట్టాయి. శ్రీ మహావిష్ణువు వ్యూహ చతుష్టయం అనే పేరుతోటి 4 రూపాలలో కొలుగుంటాడు. అంటే ఆయన ఏదన్నా పనిచేయటానికి 4 రూపాలు ధరించి ఈ 4 రూపములకు వ్యూహ చతుష్టయం అని పేరు పెట్టాడు. ఒక ప్రణాళిక లేకుండా ఏ పని చేయం, దేనికైనా క్రమం కావాలి. ఆ క్రమమునకు లేక ప్రణాళికకు వ్యూహము అని పేరు అన్నమాట. అది 4. అందులో మొదటిది వాసుదేవ. దాని గురించి నిన్న కూడా చెప్పాం కదా, దానికి వర్ణం ఉండదు, రూపం ఉండదు, గుణం ఉండదు, కర్మ ఉండదు, అంతటా వ్యాపించి ఉంటుంది మహాచైతన్య శక్తి. అందుకే అంతకంటే గొప్ప శక్తి ఒరగట్లేదు గనక పరమమైన ఆత్మ గనక పరమాత్మ అన్నారు దాన్ని. ఇక రెండవది ఎప్పుడు లోకాలను రక్షించడానికి భూమిని మోస్తూ శ్రీ మహావిష్ణువుకి సేవ చేయడానికి కొంచెం తమో గుణాన్ని ఆవాహన చేసుకుని వేలి పడకలతో సంకర్షణుడు అనే పేరుతో ఉండే లోకం. ఈ సంకర్షణమూర్తే ఆదిశేషుడు అండి. కాబట్టి ఆదిశేషుడు కూడా విష్ణువులో ఒక అంశ, వ్యూహ చతుష్టయంలో 2వది అన్నమాట. వేలి పడగలతో భూమిని మోస్తూ సంపూర్ణ అవతారాలు కొంచెం ఎక్కువగా భూమి మీద ఉండవలసిన అవతారాలు ఉన్నప్పుడు మాత్రం కూడా ఉంటాడు. రామావతారం చూడండి, 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాముడు. అంతకాలం భూమి మీద ఉండాలంటే ఆయనకి వ్యూహ చతుష్టయంలో 2వ వాడైన సంకర్షణుడు పక్కన సేవకుడిగా ఉండాలి. అందుకని లక్ష్మణుడిగా ఆయన దిగొచ్చాడు. అప్పుడు ఎక్కువ కాలం ఉంటాడు. తక్కిన అవతారాలలో నరసింహావతారం స్తంభం నుంచి ఆవిర్భవించి మళ్ళీ ఎక్కువ కాలం ఉండకుండా అదృశ్యమైపోయాడు. భూలోకంలో ఆలయాలలో విలిచాడు తప్ప భూమి మీద ఇంకా పని ఎక్కువ కాలం లేదనమాట. వామనావతారం, మత్స్యావతారం, కూర్మావతారం ఇటువంటి అవతారాలు ఎక్కువ కాలం ఉండవు. అందుకని అవతారాలలో పక్కన సంకర్షణుడు ఉండడు. సంకర్షణుడు ఉంటే అవతారానికి తిరుగుండదు. అందుకని సరే పరశురామావతారం చిరజీవైన పక్కన లక్ష్మణుడు లేకపోవటం వల్లే ఆయన శక్తి తిరిగి రాముడిలో కలిసిపోయి ఆయన రాముడి ముందు నిర్వీర్యుడు అయిపోయాడు. కాబట్టి లక్ష్మణుడి రూపంలో లేక బలరాముడి రూపంలో సంకర్షణుడు ఉండవలసిందే. కృష్ణావతారం కూడా పరిపూర్ణ అవతారం ఎందుకున్నారంటే మళ్ళీ ఆయనకు అండగారిగా బలరాముడు అంటే చేదోడు వాదోడుగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. కాబట్టి సంకర్షణమూర్తి శ్రీ మహావిష్ణువుకి సహాయకుడు. ఈయన ఎప్పుడు ఆయన మాట కాదనకుండా పొరపాటు ఎప్పుడైనా ధిక్కరించినా మళ్ళీ పశ్చాత్తాపంతో పాదసేవ చేసుకుంటూ ఉంటే అటువంటి సంకర్షణమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారానికి తోడుపడతాడు. అది రెండవ మూర్తి. ఈయనలో ప్రధాన గుణం ఏమిటి? తమో గుణం. అందుకే మీకు అప్పుడప్పుడు పాపం తమో గుణ ప్రధానికి చాలా తిక్కండో, ఏ క్షణంలో ఎలమాడతారో తెలియదు వాళ్ళకి. అప్పటిదాకా పోగిన వాడే మడో క్షణంలో కూడా తిట్టచ్చు అనమాట. మనం చూస్తూనే ఉంటాం కదా ఒక్కోసారి, ఏమంటే మీరు ఎప్పుడైనా నాతో ఫోన్లో మాట్లాడండి అన్నట్టు ఒక ఆయన. పాపం ఈయన అలాగే అనుకుని ఎప్పుడు పెడితే ఫోన్లో మాట్లాడడం మొదలెట్టాడు. మళ్ళీ నువ్వు పద్యం వినిపించేవాడు జాగ్రత్త అన్నట్టు వాడు. ఇది తమో గుణం యొక్క లక్షణం అనమాట. అంటే అప్పటిదాకా మాట్లాడతానంటాడు, మళ్ళీ తెప్పొస్తుంది అనమాట. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అంటారే వాళ్ళంతా తమో గుణ ప్రధానులు. నిజంగా పాపం వస్తాడు మనిషి ఎలా అవుతాడు? పశువు కాబట్టి, పశువు కంటే ఈయన కాబట్టి, పశువుతో కూడా పోల్చడానికి వీలు కాబట్టి కాదు కాబట్టి వాళ్ళని తమో గుణ ప్రధానులు అన్నారు. అవ్యవస్థిత చిత్తులంతా తమో గుణ ప్రధానులు. అవ్యవస్థిత చిత్తులు అంటే ఏంటన్నమాట, చిత్తం మనస్సు వారి విషయంలో ఉండదు, ఎప్పుడు ఒకే విధానంలో ఉండదు. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాస్య క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. ఈ క్షణంలో సంతోషిస్తాడట, ఆనందంతో పొంగిపోయి చప్పట్లు కొట్టేస్తాడు. మళ్ళీ ఒక క్షణం పోయాక రుష్టాహ కోపగిస్తారు వాడు. అంటే ఒక క్షణం సంతోషం, ఒక క్షణం కోపం. వితుష్టాస్య క్షణే క్షణే, ఎప్పుడు ఏ రకమైన చికాకులు పొందుతో తెలియదన్నమాట. ఇక్కడ వితుష్టులు అంటే సంతోషం లేనివాళ్ళు అనగా క్షణక్షమణమునకు మనస్సు మార్చుకునేవారు అని. వాళ్ళకి అవ్యవస్థిత చిత్తులు అని పేరు. వీళ్లతోటి స్నేహం ప్రమాదం, వీళ్ళ అనుగ్రహం కూడా ప్రమాదమే. వీళ్ళ వాళ్ళ ప్రేమ వచ్చిందంటే హఠాత్తుగా ఇదిగో మీకు లక్ష డాలర్లు ఇచ్చేస్తానంటాడు. మర్నాడే తెక్కొచ్చిందంటే ఈ డాలర్ తీసి కాలం కొట్టులాకి ఎదవారేస్తాడు. కాబట్టి ఏ క్షణంలో డాలర్ ఇస్తాడో, ఎప్పుడు కాలం కొట్టుకుంటాడో తెలియదు కనుక అటువంటి వాడు అవ్యవస్థిత చిత్తుడు, వాడితో ప్రమాదం. ఈ ప్రమాదానికి గల కారణం తమో గుణమును అందులో ఎక్కువగా ఆవాహన చేయటమే. అందుకే మీరు చూడండి, లక్ష్మణుడికి అంత పరమాత్మని అంశైనా గుణముల ప్రధానత్వం వల్ల రాముడిలో ఉన్న నియమం లేదు ఆయనకి. భరతుడిని చూడగానే తెక్కొచ్చేసింది, ఏ వీడు మనల్ని తప్పడానికి వచ్చాడు, రాజ్యం లాక్కోవడానికి వచ్చాడు, వీడు చంపుతానంటూ ధనుసు కూర్చుకుంటే భరతుడు ఎప్పుడు అలాంటి వాడు కాదు అని రాముడు సతి చెప్పవలసి వచ్చింది. బలరామావతారంలో కూడా చూడండి, పాండవుల పక్షంలో శ్రీకృష్ణుడు ఉంటే దుర్యోధనుడు నా మిత్రుడు, దుర్యోధనుడు నా మిత్రుడు అంటూ అటు వెళ్ళాడు. వాడు నా శిష్యుడు, వాడంటే ఇష్టమని. అరే తొడలు విరిగి కింద పడిపోయినప్పుడు కూడా దుర్యోధనుడికే కీర్తి రావాలి అని ఆకాంక్షించాడు ఆయన. అందువల్లే బలరాముడు మహాభారత యుద్ధంలో భీముడికి కీర్తి కలగకుండాగాక అండం వల్ల నిజంగా పరాక్రమవంతుడైన దరిద్ర సినిమాల్లో దుర్యోధనుడికి ఇచ్చిన ప్రాధాన్యం భీముడికి ఇవ్వలేదు. అది కేవలం బలరాముడి శాపమే కారణం. మీరు చూడండి కావాలంటే శల్యపురంలో భీముడు కీర్తి పొందకుండుగాక అని తిక్కరగా అనువాదంలో చెప్పారు. కారణం ఏమిటి? ఇది తమో గుణం యొక్క లక్షణం. ఎప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కప్పుడు తమో గుణం, ఒక్కొక్కప్పుడు రజోగుణం, మళ్ళీ సత్వగుణం అన్నింటినీ పుచ్చుకుని ఏ గుణం ఎలా ఉంటుందో లోకానికి తానే చెప్పాడు. అన్ని గుణాలు తానే, మళ్ళీ అన్ని గుణాలకి అతీతంగానూ ఉంటాడు. సకల గుణాభిరాముడు, నిర్గుణాభిరాముడు. ఇంకా మూడవది ప్రద్యుమ్నమూర్తి. ఈ మూర్తి మహా చైతన్యంతో భూలోకంలో అవతారం ఎత్తుతుంది. ఎప్పుడెప్పుడు ఈ భూలోకంలో అధర్మం పెచ్చు పెరిగినా ఈ అధర్మాన్ని అణచడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి అవతారం ఎత్తే మూడవ మూర్తియే ప్రద్యుమ్నమూర్తి. కాబట్టి ఇప్పుడు అవతారాలు ఎత్తుతున్న స్వామివారు అంటే ప్రద్యుమ్నుడు. అంటే రుక్మిణీదేవి పుత్రుడు ప్రద్యుమ్నుడు కాస్తమా, శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో ఒకటైన ప్రద్యుమ్నమూర్తి. ఇంకా నాలుగవ మూర్తి, అది నారాయణమూర్తి. ఈ మూర్తి కదలదు, ఎప్పుడు పాల సముద్రంలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు అసలు రాసి చెప్పాలి. అందుకే ఈ నారాయణుడు అనే పేరుతో ఉన్నవాడు అవతారాలు ఎత్తాడంటారే అది తెలియక చెబుతున్నమాట. నారాయణుడిని ప్రార్థిస్తే ఆయనలో ఉన్న ప్రజ్వల శక్తి బయటకు వచ్చి అవతారం ఎత్తుతుంది. ఆయన మాత్రం ఎప్పుడూ క్షీరసాగరంలోనే ఉంటాడు. అందుకే మీకు భాగవతంలో కూడా మీకు చెప్పారు, దొరుకు దశమస్కందంలో కృష్ణార్జునులు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళి విష్ణువును చూశారు. అక్కడ విష్ణువు మూలగ్రాంట్ కదలకూడదు కదా, ఎక్కడికి వెళ్ళినా మూలగ్రాంట్ అక్కడే ఉంటుంది. ఉత్సవమూర్తులే వెళ్ళి తీసుకొచ్చి కళ్యాణం చేస్తాం. ప్రజ్వలుడు అవతారం ఎత్తినవాడు ఉత్సవమూర్తి. నారాయణమూర్తి శాశ్వతంగా అక్కడే ఉంటుంది, అది కదలదు. ఎప్పుడు పాదసముద్రంలో సంకర్షణుడనే పేరుతో ఉండేటటువంటి ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో ఒయ్యారంగా పడుకుని నటిస్తూ ఉంటాడే. యోగ నిద్రలోకి వెళ్ళినా, అవతారం ఎత్తడానికి తనలో ఉన్న శక్తిని బయటికి పంపినా, వచ్చిన వారిని ఎప్పటికప్పుడు అనుగ్రహించినా, దేవతా ప్రార్థన అంగీకరించినా, ఈ నారాయణుడే చేస్తాడు. నిర్గుణ పరబ్రహ్మ అంతటా వ్యాపించిన చైతన్యమేమో వాసుదేవుడు, అవతారం ఎత్తేది ప్రజ్వలుడు, పాదసముద్రంలో నిత్యం ఉండేవాడు నారాయణుడు, ఆ నారాయణుడికి సేవ చేయడానికి ఆయన పాలుపుగా ఉండే నాలుగు మూర్తి సంకర్షణుడు. వెరసి నారిగిడికిని ఏమన్నాము, వ్యూహ చతుష్టయము అంటాం. అందులో ఉన్న స్వామి ప్రజ్వలుడు ఎప్పుడు భూదేవియో దేవతలో బ్రహ్మో మరొకరో ప్రార్థించగానే ఆ ప్రార్థన అంగీకరించి అవతరిస్తూ ఉంటాడు. ఈ అవతారం అనక అతను ధర్మ సంస్థాపన ప్రధాన లక్షణం. శాస్త్ర విరుద్ధమైన కర్మలు భూమి మీద ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాడు. మనం ఎంత గొప్పవాడైనా ఇక్కడ పుట్టడం వల్ల, ఈ ప్రభావం వల్ల, ఈ రజోగుణం తమోగుణం లోపల బాగా పెట్రేగిపోతూ ఉంటే, ప్రకోపిస్తూ ఉంటే తరచుగా దోషాలే చేస్తాడు. ఈ దోషములు ఈ వ్యూహ చతుష్టయాన్ని విన్నా తలుచుకున్నా తొలగుతాయి. ఇంకా ఎక్కువైపోయాను కూడా దోషాలు, అప్పుడు ఈ తలుచుకోవటం వల్ల పోవు. ఆయనే సైన్య దిగొచ్చి వాడిని వధించి వాడిని ధర్మ సంస్థాపన చేస్తాడు. దుర్యోధనాదులు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పరాకాష్ఠకి వెళ్ళారన్నమాట అధర్మాన్ని. మన దగ్గరికి ఎదుగు రావడంలో భగవంతుడు అంటే కొంతమంది అడిగారు, ఈ అవతారం ఇప్పుడు ఎందుకు ఎత్తకూడదని, ఎత్తవలసినంత అవతారం నీ దగ్గరే ఉంది, నువ్వేమన్నా రావణాసురుడు అంత గొప్పగా వెళ్ళిపోతే ఆయన వచ్చి కనపడతాడు, లేదా మార్కండేయుడు అర్జునుడు ఆ స్థాయికి వెళ్ళాలి. మనం వచ్చి చెప్పిన ఏంటంటే, ఈ కలియుగంలో మానవులు పుణ్యంలోనూ వాళ్ళంత గొప్పవాళ్ళం అవటల్లా, పరాకాష్ఠ వాడు పీక్కి వెళ్ళటల్లా, పాపంలోనూ అంత పీక్కి వెళ్ళటల్లా, మధ్యలో పీక్కుంటున్నాం. అందువల్ల వచ్చి చెప్పిన ఏంటంటే, కనబడకుండా కనబడకుండా నాబోటివాడు మొక్కుతూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కసేపు పురాణాలు చెప్పడానికి, అంటే మీలాంటి జ్ఞానుల కోసం కదండి, నేను చెప్పింది అలాంటి అజ్ఞానుల కోసం. మీలాంటి వాళ్ళకి ఏంటంటే, మిమ్మల్ని నేను చూసి ధరించడానికి, నన్ను మీరు చూసి ధరించడానికి అన్నమాట. ఒక్కొక్కప్పుడు పరస్పరం పోరయంతి అని ఒకరినొకరు చూసుకుని ధరించాలంట. అందువల్ల భూలోకంలో మహానుభావుడు వాసుదేవుడు ఈ పురాణాలను ఇచ్చాడు సుమా అని ధర్మపక్షులు. పురాణం వినడం కూడా అవతారముతో సమానం. ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పుడు పురాణం యొక్క గొప్పతనం, పురాణము వినడం అంటే ఒక అవతారమూర్తిని చూడడంతో సమానం. అవతారమూర్తిని చూడడం అంత తేలిక కాదు, చూచినా అర్థం కాదు. ఇప్పుడు దుర్యోధనుడు కృష్ణుడు చూశాడు, అయినా ఏదో మాయావి ఐంద్రజాలికుడు ఇలా అనుకున్నాడు అనిపించేవాడు. విశ్వరూపం నిండు కొలువులో అందరికీ చూపించాడు కదా కృష్ణుడు, కానీ ధృతరాష్ట్రుడు కళ్ళిగి నేను చూస్తాను సంతోషిస్తాను అన్నాడు. కళ్ళిచ్చాడు ఆయన, చూశాడు, మళ్ళీ నేను భూలోకాన్ని ఈ మాయాలోకాన్ని చూడలేదు, కళ్ళు తీసి ఉపసంహరించే దృష్టి అన్నాడు. మళ్ళీ అజ్ఞానంలో పడిపోయాడు. అదే భీష్ముడు మిగతా ఋషులు నారదాదులు ఆహా పరమాత్మ అని సంతోషంతో ఎదురుగంతులేశారు. అదే సభలో ఉన్న దుష్ట చతుష్టయం ఈ కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఆ మాయాకి ఏదో తాంత్రికమైనటువంటి మాయలతో ఈ మెజీషియన్ వీడు ఎంత చేసి అనుకున్నారట. వాడు ఎవడన్నాడు ఏపీ సర్కార్ ఇలాంటి వాడు మెజీషియన్ అనుకున్నారు మాకు తెలియక. ఏం చేస్తారు, అదో అజ్ఞాన సమితి, జన అజ్ఞాన సమితి అంటారు దాన్ని. ఆ నలుగురే జన అజ్ఞాన సమితికి అధ్యక్షుడు వాడు. ఒకడు అధ్యక్షుడు, ఒకడేమో వైస్ ప్రెసిడెంట్ అనమాట, ఉపాధ్యక్షుడు, వాడు కార్యదర్శి, వాడు మెంబరు. ఈ నలుగురు తప్ప ఎవరు ఉంటారు అందులో. అలాంటి వర్కర్త్వంతో ఉన్నవాడికి పరమాత్మ కనపడితే మాత్రం ఉపయోగం ఉన్నది. అందువల్ల ఏం చెప్పారంటే, పరమాత్మ దర్శనం కష్టం, ఒకవేళ దర్శనం ఇచ్చినా అర్థం కాదు. అందువల్ల కలియుగంలో పరమాత్మకి మారు రూపములు పురాణములు, అష్టాదశ పురాణములను భక్తితో వింటే వాడు మొత్తం పరమాత్మకి సంబంధించిన 22 అవతారాలని చూసినట్లే. ఎంత గొప్ప విషయాన్ని ధర్మపక్షులు దేవిని వంకతో మనకి తిప్పే చూడండి. ఇంకా నాలుగవది ఇంకొక ప్రశ్న ఏమిటి, మహానుభావులు ఉప పాండవులు ద్రౌపదీదేవి అంతటా ఆవిడికి పిల్లలుగా ఉంటే కూడా పెళ్ళి అవ్వకుండానే చచ్చిపోయారు. అది కూడా నిద్దట్లో ఉండగా అశ్వత్థామ రాత్రికి రాత్రి చంపేశాడు. అభిమన్యుడిలాగా కనీసం సంతానం కూడా పొందలేదు, కారణం ఏమిటి అనగా నాలుగవ పక్షి సమాధానం చెప్పింది. మహానుభావుడు హరిశ్చంద్ర చక్రవర్తి ఈ భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. ఆయన నిత్య సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి, ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకని వాడు హరిశ్చంద్రుడు. ఎంత అందమైన పదం వాడాడో, నిత్య సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అని మారణ గారు శేషపద్యం చెట్ట చివరి చెప్పారు. ఆ హరిశ్చంద్ర చక్రవర్తిలో చక్రవర్తి కూడా సత్యవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి అనే పాదం ఎంత అమోఘంగా కుదిరిందో ఉండే. ఈ మహాత్ముడి సత్యదీక్షని పరీక్షించడానికి విశ్వామిత్రుడు భూలోకానికి వచ్చాడు. మీకు తెలుసున్న కథ అయినా ఇక్కడ క్లుప్తంగా మార్కండేయ పురాణంలో చెప్పారు కాబట్టి చెప్పుకుంటున్నాం. ఆయన చాలా మాయలు పడ్డాడు. మాతంగ కన్యలు అని ఒక కన్యలు ఇద్దరిని సృష్టించాడు. ఈ ఇద్దరిని పెళ్లి చేసుకోమన్నాడు హరిశ్చంద్రుడిని. ఆయన పొరపాటును కూడా వివాహం చేసుకోను అన్నాడు. నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. రెండవది, ఈ వయస్సులో వర్ణ సంకరం ఏమిటి, పొరపాటు కూడా పెళ్లి చేసుకోను అన్నాడు. విశ్వామిత్రుడు, నిన్ను సర్వనాశనం చేసేస్తాను లేక శాపం పెడతాను, వీడు నా కూతుళ్ళు వీళ్ళని పెళ్లి చేసుకొని పదే పదే ఒత్తిడి తెచ్చాడు. చాలా అందమైన పద్యం బలిదేవుడు లక్ష్మీకాంత గారు హరిశ్చంద్రాక్షరం రాస్తాడు. అరయం వంశము నిల్పనే గద వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం వెప్పటికెన్నడో కలిగే సత్పుత్రుండు పుట్టెను వయపరిపాకంబును దప్పుచున్నయది ఈ ప్రాయంబునం వర్ణ సంకరపుం వెండిలి ఏల చుట్టెదవు నా కంఠంబునం కౌశిక. ఇదిగో వంశం నిలబెట్టడం కోసం వివాహం చేసుకునేవారు పూర్వకాలం. మహానుభావులైన ఇక్ష్వాకువంశస్థులందరూ కూడా వివాహం ఎందుకంటే ప్రజాయై గృహమేధినాం, సంతానం పొందడం కోసమే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టేవారు. అదిగో ఆ వంశం నిలబెట్టడానికి పెళ్ళయింది పరమాత్మ స్వరూపిణి పుణ్యాత్పురాలు శీలవతి శిబి చక్రవర్తి కూతురు శైల్పి అంటారు అందుకే వాడు చంద్రమతి నాకు భార్య అయింది. ఓ సత్పుత్రుడు పుట్టాడు, నా మాట పెట్టాడు వాడు. వయస్సు కూడా మారుతోంది క్రమంగా, వయపరిపాకమును దప్పుతున్నది. ఏదో పడుచువాడిని కాదు నేను, దాదాపు సగం వయస్సు వచ్చింది రాకుండా. ఈ వయస్సులో ఈ వర్ణ సంకరపు పెళ్ళి నాకెందుకురా, నేను చేసిన బాసం తప్పను, నా రాజ్యమైనా ఇస్తానన్నాడు. అయితే నీ రాజ్యం ఇచ్చేయన్నాడు ఆయన. ఇదిగో నా రాజ్యం అంతా త్రికర్ణ శుద్ధిగా ధారపోయేశాను. ఈ ధారపోయడానికి ముందే ఈయన ఇంకో చమత్కారం చేశాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞం కోసం 14 కోట్లు కావాలన్నాడు ఆయన. అంతేగాని ఏదో ఏను గిట్టి కింద పారేసేది కలిగదు కదా. మార్కండేయ పురాణాదుల్లో మాత్రం 14 కోట్లు అన్నారు. సరే మొత్తం మీద ఏదేమైనా ఇంత ధనం ఇమ్మన్నాడు, ఆయన ఇస్తానన్నాడు. ఇస్తానన్న తర్వాత ఈ విధమైన నాటకం ఆడాడు ఆయన. ఈయన రాజ్యం ఇచ్చాడు. రాజ్యం ఇచ్చేసి ఇక నేను వెళ్ళిపోతానంటే, ఇప్పుడు రాజ్యం ఇచ్చే బాగానే ఉంది, ఎంత పూర్వం యజ్ఞానికి బాగా ధనం ఇస్తానన్నావు, ఏది అడ్డం అన్నట్ట. వీటికి మర్చిపోయింది. ఇందులో ఎన్ని లాజిక్లు మ్యాజిక్లు ఉంటాయో నాకు తెలియదుగా మరి. అందుకని అయ్యా నా రాజ్యం అంతా మీకు ఇచ్చాను కదండి, ఇంకే డబ్బు ఏమిటంటే, రాజ్యం ఇచ్చినా ఎంత పూర్వం చేసిన భాష ఒకటి ఉన్నది, డబ్బు డబ్బే అన్నాడే. ఇప్పుడైతే వదలకోంటారు మహానుభావులు కనుక ఒక్కసారి పలికారంటే ప్రాణం పోయినా సరే దాని మీద నిలబడతారు. అందుకే మాట తిరుగలేరు మానధనులు అన్నాడు భాగవతంలో. అయ్యా నాకు కొంచెం గడువు ఇస్తే నేను నా రాజ్యాన్ని మీకు వదిలేసి ఏదో ప్రదేశానికి వెళ్ళి మీ అప్పు తీరుస్తానన్నాడు ఆయన. అందుకనే కూడా నక్షత్రకుడని ఒక శిష్యుడు పంపాడు డబ్బు వసూలు చేయడానికి. ఈ ఇద్దరు బయలుదేరారు. నిజంగా ఇప్పటికి కూడా అలాంటి నక్షత్రకులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు అనమాట. ఇక గురువుగారు చెప్పారంటే వాడు కూడా వాడి ప్రాణం అలా తీసేస్తూనే ఉంటాడు అనమాట. కాశీ వెళ్ళాడు ఆయన. ఆ కాశీ వెళ్ళి తనను తాను అమ్ముకోవడానికి తన భార్య నమ్మడానికి సిద్ధపడ్డాడు. అక్కడ రాశాడు ఆయన, భార్యను అమ్మడానికి ముందు తట్టుకోలేక బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే బాధ ఏమిటంటే, ఆపదగాదే ప్రియురాలి వాసినయ్యడం. ఎంతటి దేవుడికైనా భార్యను విడిచిపెట్టడం అంటే ప్రియురాలేది మళ్ళీ. ఏదో దాడి గట్టం ఎందుకు వచ్చిందిరా బాబు అనుకున్న భార్య అయితే ఎప్పుడు పోతుందని చూస్తారు. కానీ లోకంలో ఆవిడ ప్రియురాలైతే మాత్రం ఆ భార్యను విడిచిపెట్టడం అంటే ప్రాణం విడిచిపెట్టడంతో సమానం. అందువల్ల ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయేట అమ్మే ఉంది. అక్కడ మారణ గారు మార్కండేయ పురాణంలో గుండెలు బాధకు ఏడుస్తున్న చంద్రమతిని అలా కళ్ళ ముందు చిత్రీకరించాడు అనమాట. పతిమూర్ఛాన్వితుడైన చూచి సతీ, పతిమూర్ఛాన్వితుడైన చూచి సతి బాష్పచ్ఛన్న వక్త్రాబ్జయై. భర్త స్పృహ తప్పి కింద పడిపోగానే కళ్ళ వెంబడలా నీళ్ళు వచ్చేసేటవాడు. దాంతో ఏం చేయాలో తెలియదు. ఎప్పుడూ వీధిలో పడి ఏడవడం ఎరగనిదేవాడు. చాలా ధైర్యవంతురాదు. ఆపదలు వస్తే శోకించటం ఎరగనిదే. కానీ అంతటి హరిశ్చంద్ర చక్రవర్తి కూడా కళ్ళు తిరిగి మూర్ఛతో కింద పడిపోగానే ధృతి యొక్కింతయులేకవా విడిచి ఆర్తిం హా హరిశ్చంద్ర హా చతురంభోతి పరీత భూభవన భాస్వద్బాహు ఖడ్గాగ్ర చూర్ణిత వీరాది శరీర భూషిత దరిత్రీ భాగ హా. ఒక్కసారి ఆవిడకి ధృతి తొలగిపోయింది, దుఃఖం వచ్చింది, ధైర్యం పోయింది, నోరు పైకి బాగా లేచింది. ఏడ్చినప్పుడు వచ్చే కంట ఉత్తప్పుడు రాదు ఆవిడకి. పెద్ద పెట్టిన భర్త స్వామి నాయక నాక అంటూ ప్రేలాపన చేసి ఏడు దీవుల మీది ఖడ్క శక్తితో ఏరేవు. నువ్వు కత్తి పట్టుకున్నావంటే ఈ సప్తద్వీపాలతో కూడిన భూమండలం అంతా నీ మాట విన్నది. రాజదండం పట్టుకుని సమస్త లోకాలని అదుపులో పెట్టావు, ధర్మంగా పరిపాలించావు, శత్రువుల శరీరాలు చీల్చి చెండాడావు. వాళ్ళ శరీర భాగాలన్నీ నేల మీద పడిపోతూ ఉంటే తక్కిన శత్రువులు భయపడి పారిపోయారు. అంటే అంత పరాక్రమం కలిగిన వాడు హరిశ్చంద్రుడు అంటే సామాన్యుడు కాదు. ఆయన యుద్ధ రంగంలో గడుగు పెట్టాడంటే ఎటువంటి రాక్షసులైనా పారిపోయేవారట. అంతటి వీరుడు నీ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను నమ్మలేక కళ్ళు తిరిగి పడిపోయావా, మూర్ఛ పొందావా అని ఏడ్చింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చి నా డబ్బు అన్నాడు నక్షత్రకుడితో పాటుగా. అనగానే మా ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు ఏంటంటే వాడు పడిపోతే నాకేమమ్మా, నువ్వే నిన్ను నువ్వు అమ్మేసుకోమన్నట్ట అని చేతిలో ఉన్న కొరడాతో ఆమెను కూడా కొట్టాడు. మామూలుగా కొట్టడం కాదు, కొరడా దెబ్బలు చితక్ కొట్టేశాడు. చెడు చెడుమని బాధించాడు. ఆవిడ్ని బాధాడు, ఈ దొంగ స్పృహ నటిస్తున్నటువంటి వాడిని మూర్ఛ నటిస్తున్న హరిశ్చంద్రుడిని కూడా కొడతానని హరిశ్చంద్రుడిని కొట్టాడు. తక్కిన వాళ్ళందరూ హడిలిపోయారు. కానీ ఎవరు మాట్లాడటం లేదు. విశ్వామిత్రుడికి ఎదురుకుండా నోరెత్తి మాట్లాడే ధైర్యం అనుకున్నది. అప్పుడు అక్కడికి విశ్వదేవతలు వచ్చారు, వాళ్ళు ఐదుగురు. ఈ విశ్వదేవతలు వచ్చి నీవు నీచుడివి, మహర్షి అనుకున్నాం, సప్తర్షి మండలం దగ్గరకు కూడా వెళ్ళావు, అయినా ఒక ఆడదాన్ని కొడతావా, డబ్బు కోసం హరిశ్చంద్రుడిని పీడిస్తావా, స్పృహ తప్పిపోతుంటే వాడు అది అసత్యమని నాటకమని అంటావా, ఒరే నీకు బుద్ధుందా అసలు విశ్వామిత్ర, నీకు తపశ్శక్తి ఇచ్చినందుకు బ్రహ్మదేవుడిని తిట్టాలి అని నోటికి వచ్చినట్టు కొంచెం కోపంతో తట్టుకోలేక తిట్టారు. దాంతో వీడికి మండిపోయింది. మానవ లోకానికి రావడం ఒక తప్పు, మీరు వచ్చి ఈ మానవులు వెంటబడి వాళ్ళదే ధర్మము నాది అధర్మం అంటారా, దీని వెనకాతలు ఉన్న అసలు రహస్యం మీకేం తెలుసురా, మనుష్య భావంతో మనుష్యుల సత్యం మీద నమ్మకంతో మనుష్యులు నేను కొడుతున్నానని నన్ను నిందించారు కనుక మీరు మనుష్యత్వం పొంది నశించిపోండి చెప్పించారు. దాంతో వాళ్ళు హఠాత్తుగా ఏడ్చి ఇది ఎక్కడ కొడవండి, ఆడపిల్లలు కొడుతున్నామని మేము వచ్చి ఏదో అన్నాం, అన్నందుకు మమ్మల్ని నువ్వు శపించావు, ఈ మానవ లోకంలో మేము ఉండలేము, మానవ లోకంలో ఉన్న బాధలు మాకో తెలుసు, 7 గంటలకు పురాణం అంటే 6 గంటలకల్లా ఆఫీసు మానేసి రావడం ఎంత కష్టం, ట్రాఫిక్ జామ్ అయితే ఎంత కష్టం, 9 గంటలకు హారతి అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుందేమో అనే భయంతో లడ్డు ఎప్పుడు పెడతారా అని చూడటం అదో యాతన. ఒకటి కాదు బాబు, ఈ మానవ జీవితంలో నిత్యము సుఖం కంటే దుఃఖం ఎక్కువ, కాబట్టి మానవ జీవితం బాబుతూ రక్షించాలి. కానీ ఆయన జాలిపడి మీరు మానవులు ఇవ్వండి చెప్పించాను, కానీ మానవ లోకంలో ఎక్కువ కాలం ఉండరు, పెళ్లి పెటాకులు ఉంటే ఇబ్బంది, కాబట్టి మీకు ఒక ఉత్తమ జన్మ ఇస్తాను, పంచపాండవులకి ద్రౌపది వల్ల ఉప పాండవులు అనే పేరుతో మీ 5 గురువు పుట్టండి, పుట్టాక వివాహం అవ్వకుండానే చచ్చిపోండి, వివాహం అయిపోతే మళ్ళీ మీకు బంధాలు వస్తాయి, వివాహం అవ్వకుండా చచ్చిపోతే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే తిరోధకాల వల్ల తిరిగి మీ లోకం మీకు వస్తుంది, మీ లోకం యథారూపం వచ్చేస్తుంది, మీకు తక్కువ కాలం భూలోకంలో జీవించండి అని ఆయన శాపాన్ని మార్చాడు. అదిగో ఆనాడు హరిశ్చంద్ర చక్రవర్తి బాధ చూడలేక ఇది తప్పు అని విశ్వామిత్రుడిని నిందించినందువల్ల విశ్వామిత్రుడి శాపానికి గురయ్యి ఈ విశ్వదేవతల 5 గురువు కూడా ఉప పాండవులుగా పుట్టారు. అందువల్లే వాడు భూలోకంలో పుట్టి ఎక్కువ కాలం బ్రతకకుండా వివాహానికి ముందే నిద్రలో ఉండగా శరీరం విడిచిపెట్టి తిరిగి తమ లోకాన్ని పొందారు. అది కూడా పరమేశ్వరుడిచ్చిన ఖడ్గం ఉన్నది అశ్వత్థామ దగ్గర. ఆ ఖడ్గం వల్ల శరీరం విడిచిపెడితేనే వారికి ముక్తి కనుక అశ్వత్థామ చేతిలో దుర్మరణం పాలయ్యారు. పైకది దుర్మరణం, కానీ వారికి మాత్రం అది శాప విముక్తి. అందుకే ఈ చావు పుట్టుక ఉన్నాయే ఇవి మనం అనుకున్నట్టుగా దుఃఖకరము కాదు సుఖకరము కాదు,
పుట్టాడని ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నాం. వాడి తోతలోని శాప అయ్యి ఉండొచ్చు పాపం. వాడే హరిశ్చంద్రుడిని సపోర్ట్ చేసే భూలోకానికి వచ్చి ఋష్యదేవతో తిరిగి ఇంట్లో పాపం. చచ్చిపోయిన వాడు ఉన్నాడు, వాడు కూడా ఇలాగే శాప విముక్తి పొందిన వాడు అయి ఉండొచ్చు. కాబట్టి ఈ జననం మరణం ఇవన్నీ పైకి కనిపిస్తున్నటువంటిది కాదు, ఇదంతా ఒక అంతర్నాటకము సుమా. కాబట్టి ఋష్యదేవతలే ఉప పాండవులు. నీ సందేహం తీరిందా అంటే చాలా ఆనందపడిపోయాయన, నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉంది, ఈ శాపాల వల్ల పుట్టిన వాళ్ళే కాకుండా భూలోకంలో రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, అసలు వీళ్ళు ఎందుకు పుడుతున్నారు? విశ్వ జన్మస్థితి విలయంబులెవ్వని కరుణను వచ్చును. ఈ విశ్వంలో జన్మము స్థితి మళ్ళీ నాశనం ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఎవడి దుఃఖానికి సుఖానికి వాడే బాధ్యుడా లేక పక్కవాడు బాధ్యుడా? అప్పుడప్పుడు మనం వాడి వల్ల నేను సుఖం పొందాను, వీడి వల్ల దుఃఖం పొందాను, వీడు నన్ను పైకి రానివ్వకుండా అడ్డుకున్నాడు, వాడు నన్ను పైకి తీసుకొచ్చాడు అంటూ ఉంటామే, ఇవన్నీ ఎంతవరకు నిజము? ఈ విశేషాలన్నీ వివరించు అంటే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. నువ్వు అడిగిన దానికి వివరం చెప్పాలంటే నేను కాదు, గురువు గారు మార్కండేయ మహర్షి క్రోష్ఠుకి అనే మునికి చెప్పాడు, అది నీకు చెబుతున్నా నేను అని ఈ ధర్మపక్షులు, అందుకని మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది, మీకు అదే చెబుతున్నది. ధర్మపక్షులు జైమునికి చెబుతున్నవన్నీ కూడా మార్కండేయుడు క్రోష్ఠుకి అనే మునికి ఒకప్పుడు చెప్పాడు, అవే నేను చెబుతున్నా నేను. పూర్వం భృగు వంశంలో భార్గవుడు అనే పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు పుట్టాడు. వాడు చాలా గొప్ప పండితుడు. ఆ రోజుల్లో సాధన చేసి విద్య తప్ప మరొకటి ఎరగనటువంటి వాడు వాడు. ఇవాళ మనం చదువుకోవడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకని మన సంపాదన సంపాదించాలి, పొద్దునది సాయంకాలం దాకా దరిద్రం సీరియల్స్ ఒకటి మధ్య మధ్యలో, వాటి వెంట ఓ పక్కన క్రికెట్ లాంటి ఆటలు, ఇన్నింటిలో పడి వీడు ఏం చదువుతాడు? పూర్వకాలం ఒకసారి వానప్రస్థాశ్రమం లాంటి గురుకులాలకు వెళితే 10 సంవత్సరాలు 12 ఏళ్ళు బయట ప్రపంచం తెలియకుండా అన్ని విద్యలు నేర్చుకునేవారు. వ్యాయామ విద్య, చోర విద్య, సంకేత విద్య, మల్ల విద్య, ధనుర్వేదం, ఒకటి కాదు సకల విద్యలలో ఆరి తెలియవాడు. వీటిల్లో ఏదో ఒక విద్యలో ఒక ప్రత్యేకత అంటే స్పెషలైజేషన్ అనమాట. అందులో కూడా ఒక్కొక్కటి గణితంలోనో, ఒక్కొక్కటి ఆయుర్వేదంలోనో, ఒకటి ధను విద్యలోనో ఒక ప్రత్యేక శిక్షణ పొందేవారు. తక్కిన అన్ని విద్యలు రావాలి, అంటే అన్నీ రావాలి, ఒక దాంట్లో ప్రత్యేకత ఉండాలి. అలాంటి కాలం అది. అందువల్ల భార్గవుడు అనేటటువంటి ఆయన సకల విద్యాపారంగతులు అయ్యాడు. అందులో ప్రత్యేకంగా యజుర్వేదాన్ని బాగా కంఠస్థం చేశాడు. దాంతో కూడా ధనుర్వేదము వచ్చు విలువించడానికి బ్రాహ్మణుడు ఉండేవాడు కదండి పూర్వకాలంలో. ఎందుకంటే శత్రువుల నుంచి అడవులో తనను తాను కాపాడుకోవడానికి, అవసరమైతే క్రూర మృగాలను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనకి, ఎవరైనా మహారాజులు దారి తప్పి అడుగు వచ్చారనుకోండి వాటికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వాడు ఒకవేళ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళని మీరు రక్షించుకోవద్దు. ఇప్పుడు జమదగ్గిరి మహర్షి దగ్గర ఒక ఆవు ఉంది, ఆవును ఎత్తుకుపోయాడు కార్తవీర్య అర్జునుడు. అప్పుడు శిక్షించాలంటే పరాక్రమం కావాలి. కాబట్టి అడవిలో కూర్చున్నా మనకెందుకు ఆయుధాలు అనుకోవడానికి వీలు లేని రోజులు అనమాట ఆ రోజులు కూడా, ఈ రోజుల్లో. అందువల్ల ప్రతి వాడు అన్ని విద్యల్లో ఆరితేరాలి. అందుకే నేను చిన్నప్పుడు కొంతకాలం పాటు మంచి వ్యాయామం చేసి, ఇప్పుడంటే కాస్తంత వయసు మారిపోతుంది కానీ కరాటే గిరాటే అని నేర్చుకున్నారు. అప్పట్లో పటక్కలు దెబ్బ కొడితే అవతలవాడు గడిదిరిగి పడేవాడు, ఇప్పుడు నేను కొడుతున్నారు కానీ. అంచేత కాలం మారింది కానీ మొత్తం మీద అన్ని విద్యలలోనూ కూడా పూర్వకాలంలో గురువులు అలా ఆరితేరేవారు. ద్రోణాచార్యుడి ముందు చిట్ట చివరి వరకు ఎవరన్నా నిలబడ్డారంటే ఆయన ధనుసు కింద పారేస్తే అప్పుడు చంపగలిగాడు కానీ దృష్టజ్యుడు. ఈయన అటువంటి వీరు. ఆ భార్గవుడికి చాలా కాలానికి పెళ్ళైన 10-15 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. ఆలస్యంగా కొడుకు పుట్టడం వల్ల వాడి మీద ఎంతో ప్రేమ పెట్టుకుని వాడికి ఆయన మంచి బుధుడు అని పేరు పెట్టాడు. బుధుడు అంటే పండితుడు, బుధుడు అంటే దేవత అని కూడా అర్థం. నా కుమారుడు దేవుళ్ళే ఉండాలి, బాగా చదువుకున్నవాడు అయి ఉండాలి అని క్రమంగా వాడి కోసం ఆయన చేయవలసిన పూజలన్నీ చేశాడు. చౌల కర్మాదులు చేశాడు, జాత కర్మాదులు చేశాడు, అన్నీ పెట్టాడు. కానీ ఏం లాభం? వాడు 5 ఏళ్ళు వచ్చిన నోట వెంట మాట లేదట. మాట వరుస కూడా అమ్మ, అత్త, నాన్న ఏమీ లేవాడి, అలా కూర్చునేవాడు. ఒక్కొక్కటి ఏమిటి అలా బిసూపి కూర్చుంటారు, వాడు జీవితంలో చూసారు లేదో మీరు, ముఖంలో నవ్వు ఉండదు, ప్రేతకాడు అంటారు. దాన్ని సహజంగా ఎటువంటి వాడైనా ఎప్పుడు ఒకప్పుడు అవుతాడా, కొంతమంది యావత్ చూస్తూ అలా బిసూపి కూర్చుంటాం. నా వంతుడు వాళ్ళు గత వారం వచ్చారు అనుకోండి, అది కూడా పూర్వజన సుకృతం. వీడు అలా బిసూపోయి ఉండేవాడు, కానీ వీడి కారణం ఏమిటో ఆయనకి తెలిసేది కాదు. వీడు నోటి వెంబడి మాట రాదు. ఏమంటారు, నా కుమారుడు ఏమైనా మగవాడా అంటే ఆయన అనుమానం వచ్చాయనికి, నాయన నీకు నేను చెప్పే మాటలు వినబడుతున్నాయా అంటే కళ్ళులు ఎత్తేవంట, అంటే వినబడుతున్నాయి, అర్థమవుతుంది కానీ మాట్లాడడం. చివరికి ఎనిమిదేళ్లు రాగానే ఉపనయనం చేసి దగ్గర కూర్చుని, నాకు ఎందుకో నువ్వు మగవాడివి కాదనిపిస్తోంది, నా మాటలు వినబడుతున్నాయి కాబట్టి కళ్ళు ఇలా ఇలా కదుపుతున్నావు, తల ఊపుతున్నావు. నాయన, నేను 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసుకున్నాను, కష్టపడి చదివాను, విద్యల్లో అన్నిటిలో అరితేరాను, నాలాంటి వేద పండితుడు, ధనుర్వేద పండితుడు, అర్థశాస్త్ర పండితుడు లేడని జనం పొగుడుతున్నారు, మహారాజు గారు కూడా నచ్చుకుని నాకు బోలినంత ఆదాయం వచ్చేటటువంటి ఫలాలు ఇచ్చాడు, ఆ ఫలాలన్నీ కౌలుకిచ్చి సుఖంగా బతుకుతున్నాను, నీకేం లోటుందిరా, చదువుకొని ఆయన పెద్ద అయ్యాక పెళ్లి చేస్తాను నేను అన్నాడు. కావాలంటే అమెరికా సంబంధం కూడా మెరికి లాంటి సంబంధం చేస్తాను, అయితే నీకేం లోటు లేదంటే అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు పాప నేను నెత్తి మొత్తుకొని, నా కుమారుడు అజ్ఞానైనా అయి ఉండాలి, లేదా మూర్ఖుడైనా అయి ఉండాలి, మోగవాడైనా అయి ఉండాలి, మంచి కొడుకు పుడతాడనుకున్నాను, 10-15 ఏళ్ళు ఆలస్యంగా పుట్టినా మంచి కొడుకు పుడతాడనుకుంటే ఇటువంటి దుష్పుత్రుడు పుట్టాడు ఏమిట్రా బాబు అని ఏడ్చి, ఇంకా మామూలు దుఃఖం కాదు. కుమారుడు బొత్తిగా మాట్లాడకపోతే ఏ తండ్రికైనా కొంచెం బాధ ఏమని, హాయిగా చదువుకుంటూ వాళ్ళంతటి వాళ్ళు తమ బతుకు బతుకుతూ ఉంటే, లేదా కనీసపు చదువైనా చదివితే తల్లిదండ్రులకు ఆనందం, ఏమీ లేకుండా కూర్చుంటాడు, పెడితే రొట్లు తింటాడు, లేదా మాట్లాడాడు, కనీసం అన్నం అని కూడా అడగడం, పాలు అడగడం, ఎవరైనా పడితే బలాత్కారంగా నోట్లోకి వస్తే తాగుతాట, లేకపోతే లేదు. ఇలాంటి పిచ్చి పిల్లవాడి వల్ల ఏం ఉపయోగం, ఏ జన్మలోనో ఎప్పుడో పాపం చేసి ఉంటాం. తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేసిన, అంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టగానే తీసుకెళ్ళి అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు, అటువంటి వాడికి ఇలాంటి పిల్లలు పుడతారని చేస్తాం, లేదా పసిపిల్లల్ని బాగా హింసించిన ఇటువంటి వృత్తులు పుడతారట, ఏమో ఏం చేశాను అని బాగా పైకే మాట్లాడుతూ, తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా పైకి మాట్లాడుతూ సగతం బయటకు వచ్చేలా చేసి ఏడ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు ఈ ఏడుపు విని విని విని, ఏమిటి నాన్న ఇలా ఏడుస్తావు, నువ్వు ఎంత ఏడ్చినా నేను ఇలాగే ఉంటానన్నాడు. ఓరి నీ దొంగగా 8 సంవత్సరాలుగా నోరు విప్పకుండా ఎంత మోగవాళ్ళ నటించావా, అద్భుతంగా మాట్లాడుతున్నావు, పైగా అవును ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చదువుకోవడం లేదంటే నువ్వు చెప్పిన వేదాలు వేదాంగాలు ఇప్పటికీ 60,000 జన్మల్లో చదువుకున్నాను, కొత్తగా నేను చదివేది ఏమున్నా దాంట్లో అనగానే వీడెవడో కారణ జన్ముడు అని అర్థమైంది. ఎక్కడి జ్ఞానంబు ఎక్కడి మోగంబు ఎక్కడి నిర్మలవి ఏది చెప్పుమా, నాయన నీది జ్ఞానం ఏమిటి, మోహం ఏమిటి, నిర్మలత్వం ఏమిటి, అన్నీ ఉండి కూడా ఇలా నటిస్తున్నావా, లేక ఇది భ్రమ, నీకు పూర్వజన్మల జ్ఞానం ఉన్నదా, 60,000 జన్మల జ్ఞానం ఎలా వచ్చింది నీకు, నువ్వు ఎవడవి కారణజన్ముడిని అనిపిస్తున్నావు అంటే, అవునండి నాకు గడచిన 60,000 జన్మలు గుర్తున్నాయి, ఆ జన్మలు గుర్తున్నవాడు ఎవడు భూలోకంలో సామాన్య మానవుడిలా ప్రవర్తించలేడు, ఎందుకంటే ఒక జన్మలో ఆడగా పుట్టాను, ఒక జన్మలో పశువుగా పుట్టాను, ఒక జన్మలో క్రూరమైన పులిగా పుట్టాను, ఒక జన్మలో గుడ్డలిప్పుడు తిరిగేటటువంటి పిచ్చివాడిలా పుట్టాను, రకరకాల జన్మలెత్తి ఎన్నో రకాలైన ఆహారాలు తిని ఎందరో తల్లుల పాలు తాగి విసిగి వేసాడిపోయాను, చివరికి ఈ జన్మ ఎత్తాను, ఈ జన్మకి ముందు జన్మలో నేను ఒక గురుకులం స్థాపించాను, వేద పాఠశాల స్థాపించి మహాపండితుడు నడిపించుకుని ఎంతో మంది శిష్యులకు వేదం చెప్పాను, రకరకాల బోధలు చేశాను, ఎన్ని చేస్తేనే డబ్బు మీద వ్యామోహం పోకపోవడం వల్ల చివరి క్షణాలలో నేను అజ్ఞానంలో పడిపోవడం వల్ల ఈ కీర్తి చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి, ఇది అతను చెప్పిన మాట. డబ్బు వ్యామోహం కంటే కూడా కీర్తి వ్యామోహం కూడా ప్రమాదం, 10 మంది చేత పొగిడించుకోవడానికి అలవాటు పడి ఎవడైనా ఏదైనా అంటే వాడి మీద ఆగ్రహం పొంది నేను నా అంతటి వాడు లేడు అనుకున్నాను. ఆ రోజుల్లో నేనే పండితుడిని, నేనే జ్ఞాని, నేనే అన్నింటిలోకి ఆరితేరిన వాడిని, అందరి వల్ల నేను కీర్తి పొందుతున్నాను, నన్ను ఎవరూ తిట్టలేరు, తిట్టారంటే చెప్పిస్తాను, ఇలా అనుకునేవాడిని నేను. గురుకుల స్థాపకుణ్ణి, ఒక్క పైసా లేకుండా నా స్వయం శక్తితో పైకి వచ్చి పెద్ద సంస్థానం స్థాపించాను, ఇలాంటి అహంకారం నా మీద పడింది, ఇది భయంకర మోహం, ఈ అజ్ఞానం. అందుకే సంస్కృత శ్లోకానికి మారణ గారు ఎక్కువ చెప్పకుండా వలన గత జన్మమున ఏను అజ్ఞానాకృష్ట భావం ఉండనుగుట చేసి అని ఒక్క ముక్కలు మొత్తం తెలియజేశాడు. అజ్ఞానము చేత ఆకర్షింపబడ్డ నేను ఈ శరీరం నేను అనుకున్నాను, నేనే గొప్పవాడిని అనుకున్నాను, నా గొప్పతనానికి జనం పొగుడుతున్నారు అనుకున్నాను. జనం పొగడ్డం ఎప్పుడు తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి, జనులు ఎప్పుడూ కూడా మంచిని ప్రశంసిస్తారు, కానీ ఆ ప్రశంస జ్ఞానం కలిగిన వాడు స్వీకరించడు, నవ్వుకు నూరుకుంటాడు, ఇదంతా పరమాత్మకు చదువుతుందని వీడనుకోవాలి, ఉదాహరణకి మీరు వచ్చి నాకు నమస్కారం చేస్తే నేను గొప్పవాడు కాబట్టి నమస్కారం చేశాను అనుకోకూడదు. ఈ పీఠం మీద ఉండడం వల్ల పరమేశ్వరుడికి వాడు నమస్కరిస్తున్నారు. అందుకే అంతసేపు మా సమస్త సన్మంగళాన్ని సంతు ఇంతే అవునండో మీరు చెప్పినట్టు నిజమే నేను గొప్పవాడిని అని అంటే వీడు వెంటనే అజ్ఞానంలో పడిపోతాడు. పడితే ఏమిటి, అదిగో మళ్ళీ అలాంటి జన్మ వస్తుంది. ఇప్పటికీ ఈ జన్మ సరిపోతుందిరే బాబు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ జన్మ ఎందుకు లేనిపోను కూడా. అందువల్ల నేను ఆ జన్మలో చేసిన పొరపాటు వల్ల ఈ కీర్తి ధనము మొదలైన వాటికి లొంగడం వల్ల అజ్ఞానంలో చివరి క్షణాల్లో శరీరం విడిచిపెట్టి నీ కొడుకున నీకు కడుపులో పుట్టాను, నీ కడుపున నేను ఒక పుత్రుడిగా పుట్టాను. పుట్టిన దగ్గర నుంచి పూర్వజన్మ జ్ఞానం ఉందిగా. అందుకే ఈ జన్మలో నాకు పూర్వజన్మలో చదువుకున్న విద్యలన్నీ గుర్తున్నాయి, అనేక మహిమలు ఉన్నాయి. ఉన్నా వైపు పెట్టకుండా మానసిక జపం చేసుకుంటూ ఎవరితో మాట్లాడటల్లా. మాట్లాడితే వచ్చే నష్టం ఏమిటో నువ్వు అడగచ్చు, నువ్వు నాతో పదే పదే మాట్లాడగా మళ్ళీ నాకు నువ్వు తండ్రి అనే వ్యామోహం కలుగుతుంది. అప్పుడు మళ్ళీ సంసారంలో పడతాను, మళ్ళీ నీకోసమని ఇల్లు కడతాను, భార్య అనే ఒక బంధాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను. పూర్తిగా పూర్వజన్మలో కంటే నూతన బంధనాల్లో పడిపోయి ఈ నూతన బంధాల్లోంచి బయటపడలేక చివరికి భ్రష్టుడి అయిపోతాను, సర్వభ్రష్టుడు అవుతాను. అందుకే అన్నీ తలుచుకుని మానసికమైన ధ్యానం చేసుకుంటూ, అంటే లౌకిక సంధ్యావందనాలు చేయకుండా మానసిక సంధ్యావందనం చేస్తూ, మానసిక జపం చేస్తూ, పరమేశ్వర ఈ జన్మతో అయినా నాకు విముక్తి కలిగించు, ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఉన్నాను ఇక వద్దు నాకు ఈ ప్రపంచం అనుకుంటూ ఉంటే నువ్వు ఏడ్చి ఏడ్చి బలాత్కారంగా నన్ను మళ్ళీ మాట్లాడేలా చేసావు అన్నాడు. అప్పుడు ఆయన, నాయన ఎంత ఆశ్చర్యకరమైన విషయం వింటున్నాను, ఇంతవరకు ఉన్న నా అజ్ఞానం తొలగింది, శిష్యుడై నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నీ నిర్మల జ్ఞానం నాకు బోధించు అన్నాడు. నువ్వు ధరిస్తున్నావు మానసిక జపంతో, కానీ నాకు ప్రస్తుతం ఇంకా అజ్ఞానం ఉంది. ఉంది కాబట్టి నువ్వు కొడుకు అని, నువ్వు పెద్దవ్వాలని, చదువుకుని ఉద్యోగం చేయాలని, సంపాదించాలని, సంసారంలో ప్రవేశించాలని, మా వంశం నిలబెట్టాలని అనుకుంటున్నాను. ఈ వ్యామోహం నాకు పోవడానికి నాకు జ్ఞానబోధ చెయ్యి అని అడిగాడు. అప్పుడు ఆయన, ఇదంతా దత్తాత్రేయుడు బోధించాడు, ఆ బోధను నీకు చెబుతున్నాను, అది వింటే నీకు అర్థమవుతుంది అనగానే, అయ్యా దత్తాత్రేయుడి యొక్క బోధన ఆ విశేషాలన్నీ నీకెలా తెలుసు అన్నాడు. నేను 15,000 జన్మల క్రితం కొంతకాలం దత్తాత్రేయుడిని శిష్యుడిగా సేవించాను. ఇంకా 60,000 జన్మలు గుర్తున్నాయిగా, అందులో 15,000 జన్మల క్రితం దత్తాత్రేయుడికి ప్రత్యక్ష శిష్యుడు. అప్పుడు కూడా గురువు గారి అనుగ్రహంతో ఎన్నో మహిమలు పొంది, శక్తులు పొంది, గురుద్రోహం చేశాను, ఇదిగో మళ్ళీ వెనక్కి వచ్చాను అన్నాడు. అక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే జీవితం అంటే ఏ క్షణంలో మనం భ్రష్టులవుతామో తెలియదు. అందువల్ల రోజు లేవగానే మహానుభావుడు వేదవ్యాసుల వారు మనకి బ్రహ్మాండ పురాణంలో ఒక సూక్తి చెప్పాడు, నేను నా గురుదేవులకు నమస్కారం చేస్తున్నాను, నిషిద్ధమైన గురువుగారి ఆజ్ఞని పరిపాలిస్తాను, ఎప్పుడు జీవితంలో గురువుగారి యొక్క అనుగ్రహమే తప్ప నేను గురువుకి కూడా చెప్పగలిగే అంత గొప్పవాడిని అహంకారం రాకుండా ఉండుగాక అనుకుంటే ఆ వ్యక్తి సంసారంలో పడ్డట. నిషిద్ధమపి గురువాజ్ఞాం అని బ్రహ్మాండ పురాణంలో శ్లోకం. లేవగానే మొట్టమొదటి ఏమనుకోవాలి, నిషిద్ధమైన అంటే శాస్త్రములు వద్దని చెప్పిన గురువుగారి ఆజ్ఞని మాత్రం పాటిస్తాను, గురు కటాక్షం ఉంటే ఎట్టి పరిస్థితులలో మళ్ళీ నేను సంసార బంధములలో పడను అని ఒక్క ముక్క సంస్కృతం కూడా అక్కర్లేదు, తెలుగులో ఇలా అనుకుంటే చాలు సారాంశాలు. అలాంటి వాడికి మోహము అంటదు. ఒకవేళ మోహం అంటితే ఈ మోహాన్ని తొలగించి వీడికి మోక్షమిచ్చే బాధ్యత గురువు స్వీకరిస్తాడు. అది గురు శక్తి అంటే గురువుగారిలో ఉండదు శక్తి, గురు భక్తిలో ఉంది శక్తి. గురువు సామాన్యుడైనా అసామాన్యుడైనా గురువు మీద మనకున్న భక్తి వల్ల మనం తెలియకుండానే జన్మ సంసార బంధనముల నుండి విముక్తి పొందుతాము. నేను ఆ జన్మలో గురుద్రోహం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను, అదే చెబుతున్నాను. విను, మొట్టమొదటిగా మా గురువుగారు చెప్పినటువంటి సారాంశం శరీర భ్రాంతి, శరీరం విడిచిపెట్టడం, శరీరం మళ్ళీ పొందడం. అందులో భూమి మీద ఉన్నంతకాలం మానవుడికి చెప్పాను కదా, చనుకాలం కొంతకాలం జీవించి శరీరం విడిచిపెడతాడు. విడిచిపెట్టడంతో మొదలు పెడతారు ఎప్పుడైనా సరే పురాణాలు, పుట్టడంతో చెప్పరు. మనం సహజంగా ముందు పుట్టుక ఆఖరి చావు అంటమే, కానీ జ్ఞానబోధ చావుతో మొదలు పెడతారు. ఎందుకంటే అంతం వల్లే ఆది వస్తుంది కనుక, అదొక నియమం. ఇదే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా చెప్పాడు, అందుకే కృష్ణుడు జగద్గురు అన్నారు ఆయన పరమాత్మ కనుక. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాబుర్వ్యం, ఊర్ధ్వమూలము అధశ్శాఖమంటే ఏంటి, పైకి ఓ చెట్టు ఉంది వేళ్ళు పైకి ఉంటాయి కొమ్మలు కిందకుంటాయి అని చెప్పాడే అంటే, నాయన అంతం ముందురా ఆ తర్వాత ఆదిగా అన్నాడు. మానవుడికి అంతం తెలిస్తే ఆది అదే తెలుస్తుంది అని, అంటే నీ చివరి రోజులు ఎలా గడిస్తే తెలిస్తే మిగతా రోజులు ఎలా గడిచినా పర్వాలేదు, చివరి రోజులు బాగుండాలి అన్నిటికంటే. ఓ 17-20 ఏళ్ళు వార్ధక్యంలో సుఖంగా శరీరం గడపడం ముఖ్యం కానీ నవయౌవనంలో ఉన్నప్పుడు బాగా గడిపి ఇంకా తర్వాత రిటైర్ అయ్యాక పెన్షన్ రాక పెన్షన్తో రోజు పిల్లలు చూడక పిల్లలు అమెరికాలోనూ నేను ఇక్కడ నువ్వక్కడ అదే ఇక్కడ ఇంకా కలిసేది ఎక్కడో అని ఏడవడం కంటే చివరి రోజుల్లో హాయిగా 6 నెలలు ఎక్కడ 6 నెలలు ఎక్కడ ఉంటున్నప్పటికీ అబ్బా మా పిల్లలు అంత ముద్దుగా చూసుకుంటారండి, అక్కడున్నప్పుడు సుఖంగా ఉంటున్నాం ఇక్కడున్నప్పుడు సుఖంగా ఉంటున్నాం. అక్కడున్నప్పుడు భద్రాగర్ గారి పురాణానికి రోజు సాయంత్రం తీసుకెళ్తాడు మా అబ్బాయి, ఇక్కడికి వస్తే ఆయన ఎలాగో టీవీలో కనబడుతూ ఉంటారు వేడకంత తింటున్నాం అని ఆరోగ్యంగా భోజనం చేస్తూ ఇబ్బందులు లేకుండా బ్రతకడం వార్ధక్యం చాలా అవసరం కదా. అందుకని వార్ధక్యము శరీరము విడిచిపెట్టడం అనేది చాలా అవసరం కనుక జ్ఞానబోధ ఎప్పుడు కూడా వార్ధక్యంతో శరీరం విడిచిపెట్టడంతో చేసేవారు. చివరి కాలం రాగానే ఏ వ్యక్తికైనా శరీరం చాలా వేడెక్కుతుంది, ఒక క్షణకాలం క్రమంగా వేడి చల్లారుతుంది. ఈ ప్రాణం పోయేటప్పుడు గోళ్లలో లక్షల కొలది సూదులు గుచ్చుతున్నంత మహాబాధ కలుగుతుంది. కొన్ని లక్షల కొలది తేళ్లు ఒకేసారి పుడితే ఎంత బాధో ప్రాణం పోయేటప్పుడు శరీరానికి అంత బాధ ఉంటుంది. ప్రాణం విడిచిపెట్టే మానవుడికి కలిగే ఆ వేదన ఉందే అది పురాణాలు వర్ణించలేదు కదా, మార్కండేయ పురాణంలోను ఇటు గరుడ పురాణంలోను కూడా చెప్పారు. చెప్పడం కాకుండా నేను నిజంగా అనుభవం చెబుతున్నాను. నేను 3 సార్లు అలా శరీరం విడిచిపెట్టాను, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతారు అనుకోండి. 1996లో మా వేడి గారు మా ఆవిడ తాతగారు అంటే మాతామహుడు శరీరం విడిచిపెడితే శ్మశానానికి అక్కడ దాకా వెళ్ళాను కొత్త దూరం. తర్వాత లోపలికి వెళ్ళకూడదు కనుక తండ్రి ఉన్నవాడు వెళ్ళకూడదని చేస్తారు కనుక వెనక్కి వస్తూ ఉంటే ఒక్క క్షణకాలం నాకు కోరిక కలిగింది, ఈయన శరీరం విడిచిపెట్టాడు ఈయన ఆత్మ ఎక్కడ పెడుతుందో చూద్దాం అనిపించింది. ఆ ఊహ రావడంతో ఈ వెన్నుపోసు వెనక నుంచి సర్రున శబ్దం అయ్యింది. ఆ శబ్దం అవడం వరకు నాకు తెలుసు, ఆ తర్వాత కింద పడిపోయాను. ఆ పడిపోవడం నాకు తెలియదు. ఇద్దరు ముగ్గురు గట్టిగా పట్టుకుని ఆ శరీరాన్ని చూసి ఈ శరీరం విడిచిపెట్టేశాడు పాపమైనా ఆవిడ ఎంత ఏడుస్తుందో అనుకున్నారు. పావు గంట సేపు శరీరం పూర్తిగా విడిచిపెట్టేశాను. ఆ విడిచిపెడుతున్నప్పుడు మాత్రం ఆ సర్వని శబ్దం రాగానే ఈ చేతులు గోళ్లల్లో నుంచి కాలి గోళ్లల్లో నుంచి నాభి దగ్గర కపాలం దగ్గర మామూలు బాధ కదనమాట, అది భయంకర బాధ. బతికుండగా చర్మం ఒలిచే స్థలం ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి బతికుండగా వాడి చర్మాన్ని అలా చీల్చి పారేస్తే పూర్తిగా తీసేస్తే అలా ఉంటుంది, అంత భయంకరమైన వేదన. ఇంకా చెప్పడానికి వీలు కాదు, ఆ వేదన ఎక్కువ కాలం ఉండదు. అదే పాపాత్ములకైతే ఆ వేదన కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రాణము పోవడం సులభముగా పోవాలరా వెళ్ళివాడ ఎలా బ్రతికేవన్నది కాదు అని శాస్త్రం చెబుతున్నది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తమ సాహిత్యం దేహిమే పార్వతీపతి అని ఎందుకు అడుగుతున్నాం మనం? ఆయాసం లేకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టడం కూడా గొప్ప వరం. కొంతమంది అలా పూజ చేస్తూ శరీరం విడిచిపెడతారు, కొంతమంది హాయిగా పురాణం వింటూ విడిచిపెడతారు. ఇప్పుడు విడిచిపెట్టకండి, ఆ తర్వాత ఎప్పుడో నేను చెప్పింది వార్ధక్యం వచ్చాక. ఇలా సుఖంగా వెళ్ళడం కూడా అదృష్టం, శరీర బాధ లేకుండా. ఆ దుర్మరణం వేదన మహాబాధ అన్నమాట. ఆ తర్వాత శరీరం పైకి వెళ్ళిపోయింది, ఆత్మ వెంటబడదాం అనుకుంటే ఆత్మ ఒకవైపు పోతుంటే హఠాత్తుగా మా నాన్నగారు కనపడ్డారు పైన. ఆయన కనబడి ఆయన ఎప్పుడు యోగాభ్యాసంలో ఉంటారు, నేను ఈ పిచ్చి పని చేస్తున్న సమయంలో ఆయన పీఠంలో ఉన్నారు శ్రీచక్రం దగ్గర. ఆయన మా అబ్బాయి వెర్రి కోరికతోటి శరీరం విడిచిపెట్టాడు పైకి వెడుతున్నాడు, వెడితే ఆయనకు ఆ వెళ్ళే ఆత్మ నరకానికి పోతుంది, దాంతో వెళ్ళాలనుకోండి ఇక నేను వెనక్కి రావడం కష్టం అవుతుంది. అప్పటికి మా శక్తి వెళ్ళడం వరకు పనిచేస్తుంది కానీ అదుపులో పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చే శక్తి నాకు లేదు. ఆత్మ బయటికి రావడం ఒక చెప్తూ మళ్ళీ తిరిగి వెనక్కి ప్రవేశించే శక్తి లేకపోతే ఉపయోగం ఉంది? పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు అయిపోకూడదు, అర్జునుడిలో ఉండాలి కానీ. అందుకని ఆయన ధ్యానంలో ఉండి టక్క నెత్తిమీద దెబ్బకొట్టి ఆ పైకి వెళుతున్న ఆత్మని, ఒరే ఇలాంటి పిచ్చి పనులు చేయకు, పూర్తిగా నియంత్రణ లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ ప్రాణం పైకి వెడితే ఆ తర్వాత వెనక్కి రాకపోతే ఈ లోపల నీ శరీరం తగలబడితే ఇటు నువ్వు ఆ లోకాలకు ఊర్ధ్వలోకానికి వెళ్ళడం మళ్ళీ భూలోకానికి రావడానికి నీ శరీరాన్ని అప్పటికే తగలబెడతారు కాబట్టి భూమి మీద ఉండవు, మధ్యలో అల్లాడిపోతావు ప్రేతాత్మవై అని శరీరంలోకి పంపారు. ఇదంతా జరగడానికి దాదాపు 1.5 గంట నుంచి 1.5 గంట మధ్య పట్టింది. ఈ లోపు ఇక్కడ ఒక పక్కన పెడబొబ్బలు తక్కువ లేవగానే పెడబొబ్బలు అయిపోయాయి. అంటే ఎందుకు ఏడ్చారో ఎందుకు మరి వాడు మళ్ళీ సంతోషించారో తెలియదు కానీ మొత్తం మీద అది మొట్టమొదటిసారి అప్పుడు అర్థమైందాట. ఓహో, మార్కండేయ పురాణంలో శరీరంలో సూదులు గుచ్చుతున్నట్టు లేక తేళ్లు కొడుతున్నట్టు మహాబాధ మహావేదన ఉంటుందన్నారు. అది నిజం అనమాట. మనంతా మనం విడిచిపెడితే సెకండ్స్లో పోతుంది ఆ బాధ. అదే మన మహాపాపాలు చేసి యమకింకరుల ద్వారా ప్రాణవాయువులు పైకి తీసుకుపోబడితే మాత్రం, అంటే కింకరుల చేత ప్రాణం అపహరింపబడితే ఆ దుఃఖం వర్ణించలే మనం. అలాంటి దుఃఖం లేకుండా చేసే ఒకే ఒక్క స్థానం కాశీ. అందుకే కాశీఖండం ఎంత బాగా చెప్పాడండి.
భాగీరథి గంగా, స్వయంగా భాగీరథిగా పిలువబడే గంగాదేవి వచ్చిట చల్లని నీళ్ళల్లో నింపిన ఒక తామర ఆకులు తీసుకొచ్చి ఇలా విసురుతుంది శరీరం విడిచిపెట్టేటప్పుడు కాశీలో. ధోత్కారం అనది నుంచి తొండంసతోడ శీకరాసారముంఠి డుంఠి విగ్రహేశ్వరుడు తొండంతో నీళ్లు కొట్టుకొచ్చి సన్నని తొంపరులు అల 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 మెజల్లుతాడు. హాయిగా చల్లగా శరీరం విడిచిపెట్టిన బాధ లేకుండా అని. ఇంకా అమ్మవారు ఉంది, అచలాధిపతి ఆడు కూర్పి పెట్ట ఉన్నది. ఆ తల్లి ఏం చేసుకుని తెలుసా, పాలిండ్లు కదలంగ పసపుపై ఎదలీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ. పర్వతరాజపుత్రి పార్వతీదేవి ఎప్పుడు పసుపు పూసుకుంటుంది శరీరానికి, అందువల్ల ఆవిడ చీర చెంబు కూడా పసుపు అయిపోతుంది. ఆ పసుపు చెంబుతోటి ప్రాణం విడిచిపెట్టేవాడిని ఇలా చూసి, ఆయన నీకేమన్నా బాధ ఉందా, ఏం ఉండదు, నువ్వు సుఖంగా పడుకున్నవాడు పడుకున్నట్టే మా లోకానికి వస్తా ఉంటుంది. అందుకని చివరి రోజుల్లో కాశీ వెళ్ళాలి. కాశీలో చల్లని శరీరం విడిచిపెడతాడు, అంటే శరీరం చల్లగా అయిపోతుందిగా శవం. అప్పుడు వాడి ప్రాణం కూడా అంత చల్లగా హాయిగా ఉంటుంది అనమాట. మళ్ళీ చల్లదనం అంటే మనసు పెడితే నానాయాత్ర పడి వచ్చే యువకులు గురికే చలితో బాధపడే చలి కాదు, హాయ్ ఒక రకమైన శైత్యం. దాంట్లో వేడి ఉండదు, దుఃఖము ఉండదు, యాతన ఉండదు, బాధ ఉండదు, సూదులు గుచ్చడం వంటి బాధ ఉండదు, తేళ్లు కొడితే వచ్చే బాధ ఏమి ఉండదు. అలా ఉన్నవాడు ఉన్నట్టే శరీరం విడిచిపెడతాడు. అప్పుడు శివుడు చెవి దగ్గర ఓంకారని చెబుతాడు పొడి చెవిలో. అది యోగం. తక్కిన వాళ్ళందరికీ కూడా మరణయాతన తప్పదు. ఈ మరణయాతన తక్కువ కాలం ఉండడానికి ఏం చెయ్యాలి, తోయాన్నదాన పరాయణుండగువాడు వేదనారహితుడై విడుచునటలు. ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇచ్చేవాడు, అన్నదానం చేసేవారు, వీడికి ఏ బాధ ఉండదట, సుఖంగా శరీరం విడిచిపెడతాడు. అన్నిటిలోకి జలదానము అన్నదానము చాలా గొప్ప దానాలు. ఈ దానములు చేసిన వారు చివరి రోజులలో సుఖంగా ప్రాణం విడిచిపెడతారు, ఉన్నంతకాలం సుఖంగా ఉంటారు. అందుకే చెప్పాడు వేదనారహితుడై విడుచునడలు, ఏ వేదన ఉండదు. బాబోయ్యను మూలుగుతూ ఆసుపత్రి పాలైపోయి చేసేవాడు చేయలేకుండా తిట్టుకుంటూ ఉంటే శరీరం విడిచిపెట్టడం కంటే బాధ మరొకటి లేదు. ఆ బాధ లేకుండా సుఖ శరీరాన్ని సుఖంగా మరణాన్ని పొందుతాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇక సత్యాలు పలికేవాడు వాడు కూడా సుఖంగా ఏ బాధ లేకుండా ఏదో ఏసీ కారులో కూర్చొని ప్రయాణం చేసినంత సుఖంగా వెళ్ళిపోయారు. తిక్మాల విమానంలో అయితే చెక్కింగ్ అయినా ఉంటుంది, ఇక్కడ చెక్కింగ్ కూడా లేకుండా కూర్చుంటాడే దర్జాగా వెళ్ళిపోయి అలా సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు. అన్నదాత కాలీయతడు క్షుద్బాధ. అన్నం ఎప్పుడు జీవితంలో ఎవరికి పెట్టే పాపాత్ముడు చివరి రోజులు ఆకలి చావు వస్తాడు. అందుకే వాడు తిండి లేక చచ్చిపోయాడంటే ఎప్పుడు ఎవరికి అన్నం పెట్టలేదు. పద్మాగర్ గారు బిల్లు పెట్టాల్సి వచ్చినా ఇంటికి తీసుకెళ్ళి ఎంత అన్నమంత పెట్టలేదు వాడు దుర్బాధకుడు, అందుకే అలా అయిపోయేవాడు. అందుకని అన్నదాత కానివాడు క్షుద్బాధతో శరీరం విడిచిపెట్టాడు. అగారదాహకారి ఆరటమున, ఇంట్లో పెట్టి తగలబెట్టి చంపేవాడు ఉంటారు కొంతమంది ఇంటికి రిప్పెట్టి, అటువంటి వాడు చివరి రోజుల్లో కాలిపోయి శరీరంలో మచ్చలు వచ్చి నానాయాతన పడి అలవడి చచ్చిపోతారు. కొంతమంది చూసారా, విమానాలు కాలిపోయి చచ్చిపోవడం, పడవలు కాలిపోయి చచ్చిపోవడం, ఇళ్ళు కాలి చచ్చిపోవడం, కారు యాక్సిడెంట్లో కారంతా కాలిపోతుంటే చచ్చిపోయిన వాడు అంతా ఎప్పుడో ఒకప్పుడు ఇలాగ ఇళ్లలో పెట్టి కాలి చేసిన వాడు, లేదా పెళ్ళాన్ని ఇంట్లో నిప్పేసి అంటించిన వాడు, కిరసాయలు పెట్రోల్ పోసి తగలబెట్టిన వాడు అంతా అలా చచ్చిపోతారు అనమాట. అందుకే తగలబెట్టకండి, ఎట్టి కోపం వచ్చినా సరే భార్య తగలబెడితే మహాపాపం, మొగుడిని కూడా తగలబెట్టుకోవడం ఎవరైనా సరే పంత పెద్ద భార్య భర్తలు ఒకటి తగలబెట్టుకోవడం మహాపాపం అని చెప్తారు. వాళ్ళంతా ఆరటంతో చచ్చిపోతారు. ఈ పుత్ర వ్యామోహం, పుత్రికా వ్యామోహం, ఇలా జన వ్యామోహంతో వాళ్ళు ఏం చేస్తారు, అస్మాకు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అనుకున్న వాళ్ళు చివరి రోజుల్లో పిల్లలు దూరం అయిపోగా, ఒరే కుమారా నేను వెళ్ళిపోతాను రాబోయ్,
అని ఎన్ని వీడు ఫోన్ చేసినా వాడు రాదు, వీడు చచ్చిపోయిన 10 రోజులకు వస్తాడు వాడు, వాడికి ఫ్లైట్ టికెట్ కూడా దొరకదు అంత టైంలో ఉందన్నమాట. అందుకని మోహం ఉండకుండా ఉండాలి. ఎన్ని బాగా విశేషాలు చెప్పారండి అక్కడ, ఏ పుణ్యములకి ఎంతంత లాభో చెప్పారు. అన్నిటికంటే భూదానం మరింత గొప్పదన్నాడు. విమానై స్వజ్వలైర్యాంతి భూమిదాన ప్రధాన రా అని మార్కండేయ పురాణంలో జడోపాఖ్యానం ఉంటుంది. దీనంతటిని ఈ కుర్రాడు సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల వాడిని జడు అని పిలిచి వాడి కథ కనుక జడోపాఖ్యానం అంటారు. అందులో చెప్పారు, భూదానం చేసినటువంటి వాడు హాయిగా శరీరం విడిచిపెట్టి యమలోకానికి వెళ్లకుండా దివ్య విమానంలో వెడతాడు. శరీరం విడిచిపెట్టడానికి ముందు ఒక్క కొద్ది క్షణాల ముందు కానీ, మరీ పాపాత్ముడైతే 24 గంటల ముందు కానీ ఎదురుగుండా గోడ మీద కూర్చుంటారట ముగ్గురు యమకింకరులు. మహాభయంకరాకారులు వాళ్ళు. దారుణ నేత్రులు, వికట దౌష్టులు, ఉద్గర పాశహస్తులు, ఘోరతరాన స్ఫురిత కోపులునై వెలుగొందు వారు. ఎర్రని కళ్ళతో, ఎంతంత మిడిగుట్లతో, కోరలతో, చేతిలో ముద్గరాలు అంటే ముళ్ళగదలు పాశములు పుచ్చుకుని, పళ్ళు పటపట కొరుగుతూ ముగ్గురు యమకింకరులు ప్రాణం పోయే ముందు ఈ పాపాత్ముడి దగ్గర చేరతారు. చేరి, రే అబ్బాయి నీ సమయం అయిపోయింది, కమాన్ కమాన్ అంటూ ఉంటారు. అప్పుడు వీడికి ఏంటంటే తల్లి తండ్రి భార్య పిల్లలు ఇంకెవరినో బంధువులు అందరూ గుర్తుకొస్తారు అన్నమాట. వాళ్ళని పిలుద్దాం అనుకుని నోరెత్తుతాడు, నోట్లోంచి మాట రాదు, ఎలుగురా కటిందు వడు. అప్పుడు నోట మాట రాక తల్లడబడిపోతాడు, మూగబడైపోతాడు. అది అదన్నమాట. మీకు అర్థమవుతుంది? ఒక్కోసారి మంచబుద్ధుడు వాడు ఏదో చెబుదాం అనుకుంటాడు పాప, ఇదే బాధ. అది అర్థం కాదు మనకి, అర్థం కాక వీళ్ళు ఏమనుకుంటారా, వీడు ఆమె వీళ్ళవారు అడిగి మర్చిపోయేలా అడుగుతున్నాడేమో, ఇంకేదో వ్యామోహమేమో, లేక వీడి కనుక మాట తెప్పిస్తే ఏమైనా మనకు ఆస్తి రహస్యాలు చెబుతాడేమో. వీడు ఆస్తి ఏంటి అక్కడ చస్తుంటే ఒక పక్కన, వాడేమో రారా రారా అని పిలుస్తున్నారు. వాడు వాడిని చూసిన భయంతో కంపించిపోతున్నాడు, మరణయాతన మృత్యు భయం పొందుతున్నాడు. యమకింకర దర్శన భయంకర వేదన. ఆ వేదనతో వీడుంటే ఆ వేదన వాళ్ళకి అర్థమవుక వాళ్ళు ఆ వేదన పొందుతారు. ఇలా వీళ్ళు నువ్వా నేనా అని కవ్వించుకుంటారట. చివరికి పాశం వేసి వాళ్ళు ప్రాణం తీసేస్తారు. అలా ప్రాణం తీయగానే అందులోంచి అంగుష్ఠ ప్రమాణ పురుషుడు వస్తాడు. ఈ శరీరంలో ఉన్నప్పుడు మన బొటన వేలు ఎంత ఉందో మన ఆత్మ అంతగా మారుతుంది. నిజానికి ఆత్మకి రూపం ఉండదు, అది సూక్ష్మాతి సూక్ష్మం. కానీ ఈ ప్రాణం పోగానే ఈ శరీరం విడిచిపెట్టేవాడికి బొటన వేలు ఎంత ఉందో అంత రూపమును వీడి సూక్ష్మ శరీరం ధరిస్తుంది, ప్రాణం ధరిస్తుంది. దీనిని నల్లని ఒక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. యమలోకానికి తీసుకెళ్లడానికి ఈ శరీరం కావాలి. శరీరం లేకుండా ఆత్మ వెళ్ళదు. అందుకని దానికి ఒక 6 అడుగులు కలిగి నల్లగా ఉండి దుబ్బులో ఉండేవాటి ఒక భయంకరాకారం యమయాతనా శరీరం అంటారు దాన్ని, అందులో ప్రవేశపెడతారు. అదే పుణ్యాత్ములైతేనో యమకింకరులు కాదు, హాయిగా పుణ్యపూర్తి లేని దేవతలు. ఇంకా పుణ్యం చేస్తే బ్రహ్మలోకం నుంచో లేక వైకుంఠం నుంచో వాళ్ళు వచ్చి రండి అంటారు. అనగానే వీడి ప్రాణం హాయిగా లేచిపోతుంది. అసలు దానికి ఏ బాధ ఉండదు, పరమ సౌఖ్యం అనమాట. మిల్పిటాసులో ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నప్పుడు ఎంత సౌఖ్యం ఉంటుందో ఈ సత్యనారాయణ స్వాములు అంత సౌఖ్యంతో ఉంటారు. హాయిగా లోపల ప్రదక్షిణ చేసినప్పుడు, తీర్థం తీసుకున్నప్పుడు, అప్పుడప్పుడు మీకు లడ్డూలు ప్రసాదం పెట్టినప్పుడు ఆ లడ్డూ తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. పుణ్యాత్ములు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు అంత హాయిగా ప్రాణం విడిచిపెడతారు. వాళ్ళకి దివ్య శరీరాన్ని తీసుకొస్తారు. ఆ శరీరం దివ్య శరీరం, దివ్య లోకాలకు వెళ్ళేవాడికి ఎంత అందంగా ఉంటుందో అది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది, నిత్య యౌవనంతో ఉంటుంది, జరామరణాలు లేకుండా ఉంటుంది. పాపాత్మలకి యాతనా శరీరం. నాకు నమ్మకం మీరు ఇలా పురాణం 7 రోజులు వింటే మీకు మాత్రం దివ్య శరీరమే ఇప్పుడు కాదు 100 ఏళ్ళు వస్తుంది. వినకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మాత్రం యాతనా శరీరం తప్పదని నేను అనలేదు, కానీ పురాణాల్లో అన్నారు. అందువల్ల తప్పక మనం శాస్త్రాన్ని శ్రద్ధగా వింటే అటువంటి వాళ్ళకి ఇది ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాపాత్ముల గురించి చెప్పాడు కాబట్టి ముందుగా ఈ నల్లని దుబ్బు శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెడతారు. వాడి మెడకు తాడు వేసి కుక్కలు ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోతారట. ఊళ్ళలో పిచ్చ కుక్కల్ని తాడు వేసి ఇడ్చుకుపోయినట్టుగా ఇడ్చుకుపోతారు. 13 రోజులు ప్రయాణం చేస్తాడు వీడు. అందులో 12 రోజులు ప్రయాణం ఉందే అదే భూలోకంలో 12 మాసికాలండి. ఇక్కడ మనకి భూమి మీద ఒక 1 నెల గడిచి ఒక మాసికం పెడితే ఆ మాసికం వాడికి ప్రయాణంలో 1 రోజు. వీడికి ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడైతే తిండి ఉంటుంది, కానీ చచ్చిపోయాక తిండేలా మరి? వీడు పాపాత్ముడు, వీడికి తిండి తెప్ప ఎవరు చూస్తారు అంటే ఇదిగో మనం పెట్టే మాసికం. ఇక్కడ ప్రతి నెల ఈ చచ్చిపోయిన వాడి పేరు మీదుగా
బహుదిరోధక పిండ ప్రధానముల తృప్తి పొంది అతడు నడచు అన్నారు. ఈ తిరోధకాలు నువ్వులు నీళ్లు ఈ పిండ ప్రధానాలు వాడికి తృప్తిగా భోజనం పెట్టినట్టు అవుతుంది అన్నమాట. ఒక నెలలాడ తర్వాత ఒక్క పూట మనం ఒక గంట రెండు గంటలో వాళ్ళ కోసం వ్యయం చేసి పిండ ప్రదానం చేస్తే అప్పుడు వాడికి ఆ రోజంతా ఆకలి తీరుతుంది. మనకి ఇక్కడ మాసం, వాడికి ఒక రోజు. అందుకే దానికి మాసికము అనగా మాసము ఒక రోజుగా చేయబడినది అని అర్థం, అసలంతరార్థం అది. అందుకని మాసికము అన్నారు. ఇలా 12 నెలలు మనం పెట్టగానే ఈ 12 రోజుల ప్రయాణం వాడికి సుఖంగా విడుతుంది. వాడు కొట్టినా తిట్టినా వీడికి ఇబ్బంది అనిపించదు. అదే ఇక్కడ కట్టకపోతే వాడు ఏడుస్తాడట. ఈ నాస్తికులు ఉంటారు, ఈ కమ్యూనిస్టు వీడు, వీడు పెద్ద ప్రధానం చేయగా అలాంటి దుర్మార్గుల్ని కన్న పాపానికి ఆ తల్లిదండ్రులు పైన చీ ఇటువంటి దరిద్రుడిని చిన్నప్పటి నుంచి సరిగ్గా కప్పలేదు, ఎర్రజెండ ఎర్రజెండ అని పట్టుకు ప్రాణం తీస్తున్నారు వాళ్ళు, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, మా శరీరం అంతా కందిపోతుందని ఎంతో బాధపడతారట. ఈ తల్లిదండ్రులకు పెట్టిన పాపం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది యాతన. అది ఎలాగో తప్పదు, నాకు కళ్ళ ముందు కనపడుతూనే ఉంది అలాంటి పాపత్వం గురించి. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోకర్లేదు. అందువల్ల సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకి వాళ్ళు పుణ్యాత్ములైతే ఇంకా సుఖం కలుగుతుంది, పాపాత్ములై ఉంటే ఈ తిరోధకాలు పిండ ప్రదానాలు వాళ్ళకి సుఖ ప్రయాణాన్ని ఇస్తాయి. ఆ తర్వాత 13వ రోజు అంటే సంవత్సరేకం పూర్తయిన తర్వాత, ఇక్కడ సంవత్సరేకంలో 3 రోజుల కార్యక్రమం ఉంటుందిగా, ఆ 3వ రోజు పూర్తయితే అది అక్కడ 13వ రోజు. అంతం 13వ దినంబున అని భారత గారు చిన్న వచనంలో చెప్పాడు అన్నమాట. అక్కడ యముడి దగ్గరికి తీసుకెళ్తారు. యముడు ఒక పెద్ద ఆసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడట, నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నద్రాంబోదగ్రుణాభీలస్ఫీతనిశాతముష్ట్రుభృగుటీపేమాస్యునానాజాకాలోగ్రాంతకముచ్యువందితు యముంగాంచుంగదాదండపాశాలోలస్ఫురణాత్మహాహస్తుంకరాళాంగుని. యమధర్మరాజుగారు పాపాత్మలకి నల్లని మేఘం వంటి రూపంతో కనపడతాడు. నీల అభ్ర అంజన పుంజవర్ణుడు, నల్లని మేఘము, అంజనం అంటే కాటుక, కాటుక ముద్దలాగా ఎర్రగా కళ్ళతోటి ఉంటాడు. శరీరం ఏమో నలుపు, కళ్ళు మాత్రం అరుణోన్నద్రాంబకోదకు నిప్పు కణికల్లా ఎర్రగా ఉన్న కళ్ళతో ఉంటాడు. నల్లని శరీరంలో ఎర్రని కళ్ళు అంటే ఎలా ఉంటాయి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యం చూడలేరట అసలు. అసలు యముడు చూడగానే చచ్చినవాడు వండింది ఒకసారి తస్తాడు అక్కడ. అంత చావు యాతన అంటే అదనమాట, భయపడిపోతాడట. దాంతోపాటు పెద్ద పెద్ద కోరలు, తెల్లని కోరలతో, అవి కూడా భీకరమైన కోరలతో కనుబొమ్మలు ముడివేసి అసలే భయంకరంగా ఉన్న ముక్కు అవి బయటికి ఇలా వచ్చేలా పెట్టి ఇంకా భయంకరంగా కనపడతాడు అటువంటి వాడిని. పక్కన ఆయన యమధర్మరాజు గారు ఆ సమయంలో కొందరు సేవిస్తారు. ఎవరెవరు వాడు అంటే మృత్యుదేవత, ఈ భూలోకంలో ఉన్న రోగాలన్నీ రూపాలతో సేవిస్తాడు ఆయన. భూలోకంలో రకరకాల రోగాలు ఉన్నాయి కదా, కుష్ఠరోగం, క్షయరోగం, కోరిత దగ్గు, మోకాళ్ళ నొప్పులు, ఏవో రకరకాల ఆర్థోపెడిక్ సమస్యలు, ఈ రోగాలన్నీ కూడా రూపములతో ఉండి, ఓహో వచ్చేవట్రా భూలోకంలో నేను 1964లో మోకాళ్ళ నొప్పులతో పీడించింది నేనే రోయి, నీకు చివరి రోజులో స్పృహ తప్పిపోయింది, అపస్మారక రోగాన్ని నేను రోయి, దగ్గుని నేను రోయి అని దగ్గు కూడా ఎదురుకుండా కనపడుతున్నమాట ఒక రూపంతో. అందుకని నానా రుజ కాలోగ్రాంతక మృత్యు వందిదని చెప్పారు. నానా రోగాలు, ముసలితనము, మృత్యుదేవత ఇటువంటి వాళ్ళందరూ కూడా రూపములతో ఆయన్ని సేవిస్తూ ఉంటారు. ఇలా అందరి చేత సేవింపబడుతున్న యముణ్ణి చేతిలో గద, యమదండం, పాశ్యం మొదలైనవి ధరించి ఉన్నవాడిని మహిష వాహనంతో పక్కన అది కనపడుతూ ఉండగా కనిపించేవాడిని చూచి వీడు ఒడిగిపోతూ ఉంటే వీడి పాపాలన్నీ చిత్రగుప్తుడి ద్వారా అడిగి వారందరికీ రకరకాల శిక్షలు వేస్తూ ఉంటాడు. నాన్న, నేను ఇలాంటి శిక్షలు 15,000 జన్మల క్రితం నేను అనుభవించి చెబుతున్నానని చెబుతున్నాడు ఈ కుర్రాడు. నేను అసిపత్రవరం, కర్దమము అనేటటువంటి నరకం, కుంభీపాపం ఇటువంటి నరకాలన్నీ చూశాను. చాలా కాలం క్రితం 15,000 జన్మల క్రితం నన్ను ఒకసారి అసిపత్రవనం అనేటటువంటి ఒక నరకంలో వేశారు. దానికి గల కారణం ఏమిటంటే 15,000 జన్మల క్రితం నేను మంచి గోసంరక్షకుడిగా పుట్టాను. ఆవుల్ని పెంచి పోషించేవాడిని. తిన్నగా ఉండక ఒకనాడు ఆవులు నీళ్లు తాగుతుంటే నడవండి నేను గోశాలకు తొందరగా కొట్టి తోలేశాను. ఆ తోలిన పాపానికి
నేను అశిపత్ర వనము అనే నరకానికి వెళ్ళాను. అందుకే ఆవులు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, మంచినీళ్ళు తాగుతున్నా మనం తొందరపడి కాలం పడదు. రోజు గోమాంసం తినేవాడికి వచ్చే భయంకరమైన నరకాలు వర్ణించలేము. కలియుగంలో చెప్పారు గోమాంస భక్షకులకి తాత్కాలికంగా సంపదలు ఉంటాయట, కానీ చివరి రోజుల్లో రోగాలతోటో భయంకరమైన వేదనలతోటో శరీరం విడిచిపెడతారు. దానికి తగినటువంటి ఫలితం ఎలా అయినా అనుభవించక తప్పదు. మీరు అడగచ్చు కొన్ని చోట్ల గోమాంస భక్షణ చేస్తున్న చోట్ల సంపదలు ఉన్నాయి కదా అని. ఆ సంపదలకు కారణం ఆ గోమాంస తినడం వల్ల కాదు, గోమాంస భక్షణ చేస్తున్న వాళ్ళ దగ్గరికి గోరక్షణ చేసే పుణ్యాప్తులు ఒక్కడు వచ్చినా వాళ్ళకి సంపదలు వస్తాయి. కలియుగంలో అలాంటి వాళ్ళు తాత్కాలికంగా సంపద పొందుతారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఉదాహరణకు అమెరికాలో మీలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారన్నమాట. వాళ్ళకి సంపదలు వచ్చినా ఆ సంపదల వల్ల వాళ్ళు సుఖం పొందలేరు. కానీ ధర్మమూర్తులు నేను కొందరు ఇక్కడికి రావడం వల్ల వీరి వల్ల వారికి సుఖశాంతులు వస్తాయి ఎంతో ఎంతో. ఇటువంటి పుణ్యాత్ముల వల్ల ఒక్క తులసి మొక్క వల్ల గంజాయి వలనే బాగుపడుతుంది. ఒక్క విల్పిటాసులో సత్యనారాయణ స్వామి గుడి, ఆ గుడిలో మీలాంటి భక్తుల వల్ల ఇంత విశాల దేశం సుభిక్షం అవుతుంది. అసలు రహస్యం అది. ఇది సంపదకి మూల కారణం వీడు కాదు, వీళ్ళని బాగు చేస్తున్న వీరు నిజం చెబుతున్నారు. అందులో ఏమీ సందేహం లేకుండా ఆర్షధర్మపరాయణ లేని వీరు యుగయుగాలుగా ఇక్కడికి వస్తున్నారు. వివేకానందులు వచ్చాడు, అంత పూర్వం కూడా ఎంతో మంది మహాత్ములు వచ్చారు. ఇప్పుడు ఈ కాలిఫోర్నియాని కపిలారణ్యం అంటారని చాలాసార్లు మీకు చెప్పాను. కపిలుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల సంపద తప్ప వీళ్ళ వల్ల కాదు. ఈ సంపదలు వాళ్ళ వల్ల మనం పొందుతాం, వాళ్ళు మాత్రం చేసిన పాపాలకు తగినటువంటి శిక్షలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించడం తప్పదు, అది వేరే విషయం. ఈయన చెప్పాడు 15,000 జన్మల క్రితం నేను గోవుల్ని నీళ్లు తాగకుండా తరిమాను, ఆ పాపం వల్ల అశిపత్ర వనము అనే నరకంలోకి వెళ్ళాను. అశిపత్ర వనము అంటే పత్రం అంటే ఆకు, అసి అంటే కత్తి. చెట్లు ఉన్నాయి అక్కడ, ఆ చెట్లకు ఆకులు కత్తులు అనమాట. కత్తులే ఆకులుగా ఉన్నటువంటి చెట్లు అవి. జవుడు పొదలు, బొమ్మ జవుడు, నాగజవుడు ఉంటే వాటి ఇలా ముళ్లతో ఉన్నటువంటి దుబ్బులు బయటకు వస్తాయి. అలాగే అక్కడ కత్తులు ఉంటాయి, వాటి మీద ఈ పాపాత్ముల్ని పర్రని వేసి నరికేస్తారు. యాతనా శరీరం యొక్క లక్షణం ఏమిటంటే దాని మీద పడగానే ముక్కలు అయిపోతుంది, పరమ బాధ కలుగుతుంది వీళ్ళకి, మళ్ళీ ఆ ముక్కలు అతుక్కుపోతాయి. అది వచ్చింది, అది యమయాతన అంటే ఏమిటి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ శరీరం అయితే ఒక దెబ్బకే పోతుంది, పోతే ఇంక యాతనే ఉంది, కానీ అక్కడ పోవడం ఉండదు. శరీరాన్ని నడుగుతూ ఉంటే ముక్కలు ముక్కలు అయిపోయి బాబోయ్ బాబోయ్ అని యాతన పొందుతాడు, బాధ అనుభవిస్తాడు. ఈ బాధ వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ ఆ ముక్కలన్నీ అతుక్కుంటాయి, మళ్ళీ తీసుకెళ్తారు పునర్మూషికో భవ అన్నమాట. ఇలా వాడు 1000 ఏళ్ళు అనుభవించడం అంటే ఆలోచించండి. నేను అలాగా ఆ జన్మలో 1000 సంవత్సరములు అశిపత్ర వనంలో శిక్ష అనుభవించాను. ఒక రోజున నాతో పాటు ఉన్న శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు, తట్టుకోలేక భూమి మీద ఉండగా ఎందుకు పాపాలు చేశామా, అయ్యో పద్మాగర్ గారు అప్పుడు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఇంట్లో గుర్తుని ఎందుకు టీవీ సీరియల్స్ చూసాం వినలేదే అని అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే హఠాత్తుగా చల్ల గాలి లోపలికి వచ్చింది, మా యాతనంతా తొలగిపోయింది. అప్పటిదాకా అక్కడంతా బురద వాసన, కుళ్ళు వాసన, మలమూత్రాల వాసన, ఈ కత్తుల దెబ్బలు, వీటితో ఉన్నటువంటి నరకం అంతా ఒక క్షణకాలం స్వర్గంలో మారిపోయింది. ఎంత సుఖం ఎలా వచ్చిందా, మా యాతనలు తొలగి సువాసన వస్తుంది అనుకుంటూ ఉంటే యమకింకరులు ఇద్దరు ఒక పుణ్యాత్మ అంటే ఒక అందగాడిని అక్కడికి తీసుకొచ్చారు. ఆయన రావడంతో ఇదేనండి అశిపత్ర వనం, ఇదిగో ఈ పాపాత్ములకు ఎప్పటిదాకా శిక్షలు వచ్చాయి, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా అనగానే ఆయన అన్నాడు, పుణ్యాత్ములారా మీరెవరు అంటే యమకింకరులు అన్నారు వాడు. నన్ను ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నారు, నేనేమి పాపాత్ములని నాకు అనిపించడం లేదు, పరమ పూజ్యుడైన జనక మహారాజు గారి వంశంలో పుట్టాను, విపశ్చిదాహ్వయుడనై నాకు విపశ్చిత్ అని పేరు పెట్టారు, నేను సకల శాస్త్రాలు చదువుకున్నాను, నేను ఎరిగి ఏనాడు ఎవరికి ద్రోహం చేయలేదు, గోదానం భూదానం చేశాను, ఆత్మస్థుతి చేసుకోకూడదు కానీ చెప్పకపోతే అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను, నేను గోదానాలు భూదానాలు అన్నీ చేశాను కదా, అయినా నాకెందుకు ఈ నరకానికి రావలసిన కర్మ పట్టింది అన్నాడే. అప్పుడు ఆ యమకింకరులు, మహారాజా నువ్వు చాలా ఉత్తముడివి, నీ పేరు విపశ్చిత్తు, నీ దగ్గర ఏ దోషము లేదు, అయినా నువ్వు నరకం ఎందుకు చూసావో తెలుసా, దానికి గల కారణం నువ్వు భూమి మీద ఉండగా నీకు ఇద్దరు భార్యలు ఉండేవారు, అందులో వైదర్భి విదర్భరాజు కూతురు ఒక ఆవిడ, మరొక ఆవిడ అయోధ్యానగర వంశస్థురాలు. ఈ ఇద్దరిలో విదర్భదేశపు రాజు కూతురు మీద నీకు ఎక్కువ ప్రేమ ఉండేది కాదు, రెండో ఆవిడ మీద ఎక్కువ ప్రేమ. పాపం విదర్భరాజు కూతురు ఎప్పటికప్పుడు ఋతుస్నానం అయ్యాక నీ వల్ల సంతానం పొందాలి అని నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్లకుండా కొంచెం నిర్లక్ష్యం చేశావు. ఋతువుని విఫలం చేయడం, సంతాన ప్రాప్తి కోరుకున్న భార్యకి సంతాన ప్రాప్తిని ఇవ్వకపోవటం భర్తకి పరమదోషాలు. ఎప్పుడో విదేశాలలో తిరిగితే తప్ప తక్కిన వేళల్లో భార్య కోరితే ఆమెకు సంతానం ఇవ్వనటువంటి పరమ దుర్మార్గుడు జీవితంలో ఒక్కసారి నరకానికి వెళ్ళాలి. నువ్వు చేసిన ఇన్ని పుణ్యాలు ఉన్నప్పటికీ కూడా ఋతువు విఫలం చేయటం వల్ల నువ్వు నరకానికి రావాల్సి వచ్చింది. నరకంలో నువ్వు శిక్షను అనుభవించవు, కేవలం నరకమును అలా చూసి వెళ్ళిపోతావు. చూడటం కూడా పాపమే కదా, ఒక దౌర్భాగ్యం దృశ్యం చూడటం కూడా కష్టమే. మలమూత్రాలు గుంట దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు నిలబడడం కూడా అది దుర్యోగమే అన్నారు. మనం విసర్జించకపోయినా ఆ వాసన చూడటం చాలదేటువంటి యాక్సిడెంట్ అవ్వడం కంటే ఆ యాక్సిడెంట్ కళ్ళారా చూస్తారని ఆ శవాల్ని పెట్టిన అది కూడా మహాయాత్రే. శ్మశానంలో పనిచేయటం అదొక యాత్రనే. అందువల్ల నీకు నరక యాతన చూచే శిక్షని మేము విధించాం, కారణం నువ్వు ఒక భార్యను నిర్లక్ష్యం చేయడమే అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. మరి ఆ పాప ఎలా పోతుంది? నువ్వు సామాన్యమైన పుణ్యాలు చేసేవా, ఆ పుణ్యాలన్నీ నీకు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నరకంలో ఈ కుండాలన్నిటి దగ్గరికి వచ్చి చూడటం వల్ల నీ పాపం పోయింది. అదిగో యమధర్మరాజు గారు ఇంద్రుడు నీ దగ్గరకు వచ్చారు, వారు నీకు స్వాగతం చెబుతారు, నువ్వు ఇంద్రుడితో పాటు స్వర్గానికి వెళ్ళొచ్చు అన్నారు. ఈ రూపు ఈ నరకంలో ఉన్న జనాలందరూ వీడు రావడం వల్ల వాళ్ళ దుఃఖాలు పోయాయి కదా, నరక యాత్రలు పోవడం వల్ల వారికి సుఖం కలగడం వల్ల వారంతా మహారాజా మహారాజా నువ్వు ఇక్కడ ఉంటే మాకు సుఖంగా ఉంది, నువ్వు ఉన్నంత వరకు వీడు మమ్మల్ని కొట్టడం లేదు, నరకడం లేదు, మాకు ఈ వాతావరణం ఇంత పూర్వం దుర్వాసనతో ఉండేది, ఇప్పుడు సువాసనతో ఉంది, మాకు సుఖంగా ఉంది కనుక మా కోసం మరి కాసేపు ఉండు అన్నారు. అనగానే ఈయనన్నాడు, నా వల్ల ఇంతమంది సుఖపడుతూ ఉంటే నేను స్వర్గానికి వెళితే ఏం బాగుంటుంది, 10 మందికి ఉపకారం చేయటం మహారాజుగా నా కర్తవ్యం, శరీరం ఉన్నా లేకపోయినా రాజు రాజులే, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. వెంటనే యమధర్మరాజు గారు ఇంద్రుడు, కుదరదు నాయన, నీకు విజిటింగ్ వీసా ఇచ్చాం, 6 నెలల్లో ఇమ్మిగ్రేషన్ దాటగా నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఇక్కడ రావడం కుదరదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవలసింది అన్నారు వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, ఏమండి కొద్ది రోజులకే నాకు వీసా ఇచ్చిన పాపం నా కోసం వీళ్ళు చాలా బాధపడుతున్నారు, వీళ్ళ కోసం నేను ఏ కష్టమైనా అనుభవిస్తాను, నాకు కొంచెం ఎక్స్ట్రా కష్టం ఇవ్వండి అన్నాడే. కుదరదు నాయన అన్నారు మళ్ళీ వాళ్ళు. సరే అప్పుడు ఆయన అన్నాడు, వీరంతా పరమ పాపాలు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నారని మీరు అంటున్నారు, నేనేమో పుణ్యం చేయటం వల్ల స్వర్గానికి వెళ్ళాలంటున్నారు, నేను ఇక్కడ ఉండకూడదు వాళ్ళు అక్కడికి రాకూడదు అంటున్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నా దగ్గర ఆస్తి ఉంటే నా ఆస్తి ఎవరికైనా దానం చేసే అధికారం నాకు ఉందా అన్నాడు. ఏ మహారాజులో ఉంది, నీ ఆస్తి ఎవరికైనా దానం చేయొచ్చు అన్నారు ఇంద్రుడు ధర్మరాజు కూడా. నాకు ఇప్పుడు ప్రస్తుతం శరీరం విడిచిపెట్టాక మిగిలిన సంపద ఆస్తి నా పుణ్యం, నా పుణ్యం ఎంతో చెప్పండి అన్నాడు. తాదల లెక్క కాగసిక తాతతి లెక్క హిమంబు లెక్క వారి ముగ్ధారల లెక్క, నీ పుణ్యం ఏం చెప్పంటావు, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో అవేనా లెక్క పెట్టగలం, కానీ నీ పుణ్యం లెక్క పెట్టలేదు. నేల మీద ఇసుక కణాలు ఎవరన్నా లెక్క పెట్టగలరా, అవి లెక్క పెడతారు, కానీ నీ పుణ్యం అంతకంటే అనంతం. పై నుంచి కిందకి నిరంతరం పడుతున్న వర్ష ధారలలో ఎన్ని చినుకులు ఉన్నాయో లెక్క పెట్టగలరా, వర్షం పడుతున్న కూడా చినుకులు లెక్క పెట్టడం అసాధ్యం, అంత పుణ్యం నీది. తెల్లవారుజామున పడుతున్న హిమంబు లెక్క మంచు పొట్లు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము, నీ పుణ్యం అంత. అబ్బో మహాపుణ్యం నీది, ఆ పుణ్యం వల్లే నిన్ను పైకి పట్టుకుపోతున్నాం. స్వల్ప దోషం చేయటం వల్ల నరకానికి వచ్చావు తప్ప పుణ్యము లేక నువ్వు నరకానికి రాలేదనగాని, అయ్యా నా పుణ్యమంతా వీళ్ళకి ధార పోసేస్తాను, నన్ను నరకానికి పంపి వాళ్ళని స్వర్గానికి పంపినారట, ఈ క్షణమే నా సకల పుణ్యాలని నా సమస్తమైన ధర్మ విశేషాలని ఈ నరకులకు ధార పోస్తున్నాను నరకంలో ఉన్నవారికి అనగాని ఆశ్చర్యం చెప్పంటారా, ఆ క్షణమే నరకకుండా అంతా పరమస్వర్గం అయిపోయింది. అందులో ఉన్న పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములుగా మారిపోయారు, దివ్య శరీరం ధరించారు. వారందరూ రాజుగారికి నమస్కరించారు, మహానుభవ నీ ఒకటి కూడా ఒకడు వస్తే ఈ నరకాలన్నీ మళ్ళీ స్వర్గాలు అయిపోతాయి, నీ ఉపకారం మర్చిపోలేవు, నువ్వు నరకం అనుభవిస్తావు అన్నావు మా కోసం, మా కోసం ఒక పుణ్యాత్ముడు నరకమైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడంటే ఆ పుణ్యాత్ముడిని పొందిన తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, ఆ పుణ్యాత్ముడిని లోకానికి అందించిన పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు, మేము అదృష్టవంతులు అని ప్రశంసించారు. అప్పుడు ఈయన అన్నాడు, ఓ యమధర్మరాజ దేవేంద్ర, నా పుణ్యం వల్ల వాళ్ళు పవిత్రులు అయ్యారు, సంతోషం, ఇక నాకు వాళ్ళ పాపాలు ఇచ్చి యాత్రా శరీరంలో ప్రవేశపెట్టి ఆ శిక్షలన్నీ నాకు వేసేయండి అన్నాడు. వాళ్ళు పక్కపక్కన అడిగారు, ఇంకా నీకు శిక్ష ఏమిటి నాయన, నీకు శాశ్వత రక్ష తప్ప, నువ్వు ఎంతో పూర్వం చేసిన పుణ్యాలన్నీ పాపాత్ములకి ధారపోయటం వల్ల
కొన్ని కోట్ల రెట్లు పెరిగింది. అన్నిటికంటే ఇతరుల సుఖం కోసం తాను నరకం అనుభవిస్తానని ఎవడైనా సంకల్పిస్తే, ఇతరుల కోసం సర్వం త్యాగం చేస్తానంటే అటువంటి వాడి పుణ్యం అంతకంతకీ పెరిగిపోతుంది. అది అనంతం. ఇప్పుడు నీ పుణ్యం లెక్క పెట్టలేము, అనంత పుణ్యం నీది. ఇంకా నువ్వు నరకంలో ఉండక్కర్లేదు, శాశ్వతంగా బ్రహ్మలోకానికి పంపేస్తున్నావు అని ఆయన్ని బ్రహ్మలోకానికి పంపారు. అప్పుడు నేను అక్కడున్నా. ఆనాడు నేను ఆ మహానుభావుడి వల్ల స్వర్గానికి వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, భూలోకంలో సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చెయ్యాలి అని అర్థమైంది. అప్పటి నుంచి 15,000 జన్మలు చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎన్నుంటే ఏం లాభం? పీఠస్థాపన చేసి పండితుండయి, అందరికీ వేదాలు నేర్పిన వాడినై, నిత్యం అభిషేకాదులతో పురాణ ప్రవచనాలతో ధరించిన వాడినై, ప్రశంసలకి లొంగిపోయి అజ్ఞానంలో పడిపోయి నేనే గొప్పవాడిని, మిగతా వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళని ఒక్కసారి నాకు భావం వచ్చింది. ఆ భావనతోటి నేను భ్రష్టుండి అయిపోయాను అని తర్వాత మళ్ళీ ఆ చెడు తన తండ్రికి కొనసాగించాడు. తండ్రి, ఇలా శరీరాలు విడిచిపెట్టిన వాళ్ళందరూ ఆయా నరకాలు అనుభవిస్తారు, అయ్యాక కొంచెం పాపం శేషంగా మిగులుస్తారు. బ్యాలెన్స్ అంటారు దాన్ని, మినిమం బ్యాలెన్స్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో, అది ఉండాలి, ఒంటి తీరకపోవాలి, అది లేకపోతే మళ్ళీ పుట్టరు వాళ్ళు. అందుకని అల్పశేషము పుణ్యమో పాపమో ఉంటేనే భూమి మీద పుడతారు కనుక పాపాత్మలకి రమంత మిగిల్చి ఆ శేషముతో మళ్ళీ భూలోకంలో జన్మ ఎత్తేలా చేస్తారు. దీనికే పూర్వవాసన అంటారన్నమాట. ఇంకా ఎవరెవరు ఏ జన్మలు ఎత్తుతారు? భ్రాతృ భార్యాభిగామి శోకరత్వంబు, అన్నగారినో తమ్ముడో చంపి ఆయన భార్యను ఎత్తుకుపోయేవాళ్ళు, అటువంటి వాడు శోకరత్వం పందే జన్మిస్తారు. వజ్జకు కైతవ మనరించున్నతడు, గురువుగారికి పక్కనామం పెట్టేవాళ్ళు ఉంటారు కొందరు. గురువుని బయటకు వెళ్ళాక ఎదురుకుంటున్నప్పుడు గురువుగారు అంటే, బయటకు వెళ్ళాక గురువుగారు అనేటువంటి మహా బరువు గారు అంటారు. ఇలా గురువుల్ని మోసగించే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు గాడిదలుగా పుట్టి భూమి మీద నానా బరువులు అనుభవిస్తూ ఉంటారు. ఇంకా గోవులుగా పుట్టి కూడా క్రూరమైన జనుల చేతుల్లో పడి వారి ద్వారా భక్షింపబడే వాళ్ళంతా ఎవరు అంటే, మిత్రుల్ని చంపేవాడట. చూసారా, ఆవులు నిజానికి అందరి చేత పూజింపబడాలి, అయినా కొన్ని దేశాల్లో ఆవులకి దుర్మరణమే వస్తుంది. కారణం, పూర్వం మిత్రద్రోహం చేయటం వల్ల మిగతా పుణ్యాలన్నీ ఏవో గోజన్మనిచ్చిన ఆ మిత్రద్రోహం వల్ల పాపాత్ములు గోభక్షకులు తురకాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళు చర్మం పీకేసి కొమ్ములు నరికేసి చంపేస్తూ ఉంటే అలోలక్షణాన్ని ఏడుస్తూ వాళ్ళకి ఆహారం అయిపోతూ ఉంటాయి. ఈ మద్యం మొదలైనటువంటి వాటిని దొంగతనం చేసేవాళ్ళంతా కొంగలుగా పుడతారు. నిరంతరం పుస్తకాలు గ్రంథచౌర్యం చేసేవాళ్ళు, ఇతరులు రాసిన పుస్తకాన్ని తామే రాసేవాళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టుకునేవాళ్ళు, గ్రంథాలయాలకి వెళ్ళి పుస్తకం పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లో దాచుకునేవాళ్ళు, అయ్యా మీ పుస్తకం ఒక్కసారి ఇవ్వండి చదువుకుని మళ్ళీ ఇస్తాము అంటారు. చదువుకుంటారు కానీ మళ్ళీ ఇస్తామనే మాట మాత్రం దాన్ని పూర్తి చేయరు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ జన్మలో మోగవాళ్ళుగా పుడతారు. ఈ కుంటి గుడ్డి జన్మ వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పాపం చెబుతూ ఉంటే మనం మర్చిపోతున్నమాట. అబ్బో, అశేషంగా రాసేశారు అందరూ. అనేక అనేక దోషముల వల్ల ఒక్కొక్కటి చెవుడితో పుడతాడు, ఒక్కొక్కడికి కుంటితనం వస్తుంది, ఒక్కొక్కడికి గుడ్డితనం వస్తుంది, ఒక్కొక్కడికి అన్నీ బాగానే ఉంటే ఎప్పుడూ చెంతే సంపద ఉంటుంది, భార్య ఉంటుంది, లేక భర్త ఉంటాడు, అన్నీ ఉంటాయి, అయినా ఏదో లేదో అనే ఒక భయంకరమైన బాధ. దీనికి గల కారణం, పూర్వకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏమీ దానం చేయకపోతే ఈ జన్మలో చింతాపరాయుడే పుడతాడ. ఎన్ని కోట్లున్నా చూసారా, ఏం సరిపోతాయండి, 500 కోట్లు, 500 కోట్లు ఏం సరిపోతాయి, 500 కోట్ల ఆస్తితో వ్యాపారం చేస్తున్నాడు ఆయన. కాదండి, 10,000 కోట్లకి దీన్ని తీసుకెళ్ళాలని అంటాడు. పోనీ 10,000 కోట్లు అయ్యాక మొత్తం అమెరికా అంతా నా చేతిలోకి వస్తే బాగుండాలనుకుంటాడు. అమెరికా చేతిలోకి వస్తే ప్రపంచం, ప్రపంచం వచ్చాక స్వర్గం నరకం అన్నీ పరిపాలించేయాలి. ఆశకి అంత ఉండదు. ఏదో ఒక విధమైన వేదన ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చేయని వాడు. ఇలా ఎవరెవరు ఏ జన్మలు ఎత్తుతారో అన్నీ చెప్పి, అన్నిటికంటే కొలతలలో మోసం చేసేవాడికి ఎక్కువ హాని ఉంటుంది అన్నారు. లలి కొలుచు ఎవరు ఎవరు కానీ ధాన్యం కానీ ఇటువంటి తప్పుడు తూకాలు చూచేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి ఇంట్లో పిల్లల రూపంలో శత్రువుని పెడతాడట పరమాత్మ. పిల్లలు ఇంట్లో పుట్టి ఏడిపించేస్తారు చూడండి కొంతమంది. ఇంకా వాడికి మనశ్శాంతి ఉండదన్నమాట. ఎంతకంటే నరకానికి పోవడం సుఖం బాగు అనుకుంటున్నావు అంటే ఇలాంటి ఏదో చిన్న చిన్న దోషం ఉంటుందిట వీటన్నిటికీ కూడా. అందుకే వెళ్ళి ప్రాయశ్చిత్త కాండ దత్తాత్రేయుని యొక్క పాదపద్మములను గురుపాదపద్మాలను ఆశ్రయిస్తే ప్రాయశ్చిత్తం. మనకు తెలిసో తెలియకో ఏం చేసినా దానికి తగిన ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తూనే ఉంటాం. ఈ తరువాత పుణ్యాత్ములైతే
ఎంత చేశారో పుణ్యం దానికి తగినట్టుగా లోకాల్లో అనుభవించి మళ్ళీ కొంచెం పుణ్యం శేషం దగ్గరగా భూమి మీద మళ్ళీ హాయిగా పవిత్ర జన్మిస్తారు. అంటే ఇలా చక్కగా కింద కూర్చుని పురాణాలు వినేవాడు. ఎప్పుడు మనకు విలుపిటాసుకి పుణ్యాత్ములు వస్తారా, వాళ్ళని మన ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడదామా, లేక ఏదో దక్షిణిద్దామా, లేక గౌరవిద్దామా, కనీసం విందామా, ఈ కోరికలన్నీ వస్తున్నాయంటే వీళ్ళు పుణ్యాత్ములు. భలే చెప్పారండి రెండు అత్యద్భుత పద్యాల్లో, రెండు అత్యద్భుత పద్యాలు రెండు కూడా. ఒకటేమో నరకం నుంచి భూలోకానికి వస్తే ఎలా ఉంటాడు, ఒకటేమో దివ్యలోకాల్లోంచి భూలోకానికి వస్తే ఎలా ఉంటారు. పరుసలి పలుకులం పరుల పలుకుట మర్మము నాట నాటుట నరులకు ఎగ్గు చేత కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనందమి అలోక కృతఘ్న భావము నిరయము వాసిపోయి ధరణి ప్రభవి చిన్నవారి చిన్నములు. కఠినమైన కొలుకులతో ఇతరులను ఎప్పుడు బాధ పెడుతూ ఉంటారు మతవది. వాడు ఎప్పుడు నోటితో మంచి మాట మాట్లాడతాడు. పరుసని పలుకులం పరుల పలుకుట పౌరుషపు వర్కులతో పరుషమైన వర్కులతో తిట్టడమే. ఏమంటే అన్నం తిన్నాలి వస్తారు, అన్నం ఎందుకు వస్తాను, నేను ఎందుకు అన్నం తింటాను, మీరే తింటారు, మీరు సొంతం తింటాం మేము అని ఎందుకో తెలియదు కొంతమంది కదా తిక్క. అంటే పాపం ఒంటే పాపం అనమాట. నోటి నుంచి హాయిగా శాంతంగా మాట్లాడడం చాలా కష్టం. ఆఫీస్కి వెళ్తారా, ఏ ఆఫీస్కి వెళ్ళాలా, నేను వెళ్ళను అంటాడు. నేను ఎలాంటి వాడు చూసాను అందుకు చెబుతున్నాను. కాఫీ తాగుతారా అంటే తిట్టేసేవాడు. సరే ఇంకో కొన్ని చోట్ల సరే చెప్పక్కర్లేదు అనుకోండి. ఇటు అటు ఎడాపెడ రెండు ఉంటాయి. ఇటు మగా ఆడ అనే తేడా లేకుండా భగవంతుడి సృష్టిలో ఈ పరుషమైన వాక్కులతో నిరంతరం కఠిన వాక్కులతో ఉండేవాడు. వీళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. కొంతమంది వ్యంగ్యంగా గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడతారు. ఇంకా బాధం తట్టుకోలేమన్నమాట. ఎంతసేపు అవతల వాడిని దెప్పుతూనే ఉంటారు, ఎప్పుడు దెప్పుడే. వాళ్ళు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. ఇతరులకు అపకారము తప్ప ఉపకారం చేయనివాడు కొంతమంది ఉంటారు. వీళ్ళున్నంత వరకు పక్కవాడు ఎలా పడకూడదామా. ఎవడన్నా కవిత్వం వస్తున్నాడంటే వీడు కవిత్వం లేకుండా పాడైపోతే బాగుండు. ఎవడన్నా డబ్బు సంపాదించుకుంటుంటే వాడి డబ్బు లాగేద్దాం. ఎవడికైనా ఉద్యోగం ఉంటే ఉద్యోగం వాడి మీద నేరాలు చెప్పి వాడి బాసు దగ్గర వీడి యాసం చేసి వీడికి ఉద్యోగం పోగొట్టాలగా ఇలా నిరంతరం ఇతరులకు ఎగ్గు చేత అపకారమే చేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది పిసిగి గుట్లు కృపణత్వం ఇలా జేబులో చేయడతాడు. వాడు పక్కవాడు వీడు ఏమైనా ఇస్తాడేమో ఎదురు చూస్తుంటాడు. ఎప్పటికీ జేబులో చేయదీడే, బాగున్నారా బాగున్నారా అంటే వెళ్ళిపోతాడు. ఇది విసిరు కొట్టుతామంటే ఈ కృపణత్వము. అసౌచ్యము అసలు స్నానం ఉండదు, మొహం కడుక్కొని ఉండదు. ముఖం దగ్గరకు వచ్చి వాడు మాట్లాడితే మహానుభావ ఆ నోటి వాసన తట్టుకోలేమన్నాడు. దుర్వాసన జీవితంలో శుచిగా ఉండేది. శౌచ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. శౌచక్రియ అనే పేరుతోటి వేదాలలో ఉపనిషత్తులలో ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. మనుస్మృతిలో కానీ ఇంకా అనేక అనేక పురాణాల్లో కానీ మానవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం కూడా స్నానం చేయాలి, మళ్ళీ సాయంత్రం ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఉద్యోగం నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప ఇంటి దగ్గర నుంచి వస్తే స్నానం చేయాలి, మళ్ళీ సాయం సంధ్యా వేళల్లో కూడా ముఖ ప్రక్షాళన జాగ్రత్తగా చేసుకోవాలి, కాళ్ళు మొదలైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఆలయాల్లోకి వచ్చేటప్పుడు మలమూత్ర విసర్జన చేశాక పాద ప్రక్షాళనలు చేయకుండా గుళ్ళో వెళ్ళకూడదు. ఇవన్నీ నియమాలు. ఈ శౌచ్యం లేకపోవడం కూడా అశౌచ్యం కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్మ లక్షణాలు అన్నమాట. ఎప్పుడు ముక్కుడు చీవుడు చీరుకుంటూ ఇలాగ చుట్టూ విరగోసుకుంటూ అసహ్యంగా ఉంటూ కళ్ళ పుసులతోటి దుర్వాసనతోటి చెమటకంపుతోటి వీడు దొప్పదిగా వాడు పక్కన ఉంటే వరాహం అది కూడా గ్రామ వరాహం పక్కన ఉన్నట్టే అనమాట. ఇలాంటి అశౌచ్యం ఉన్న వాళ్ళంతా కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. దేవదోషణం దేవతలు తిడుతున్నారంటే రాముడు ఏ యూనివర్సిటీలో చదివాడో ఒక కళ్ళదోడవాడు ఉన్నాడు, నల్ల కళ్ళదోడవాడు ఎప్పుడు ఆ కుర్చీలోంచి లేవలేడు, అయినా వాడికి పదవి వ్యామోహం ఇవాడు. అలాంటి పాపాత్ములు ఉన్నారే దేవతలను తిట్టేవాళ్ళు. వీళ్ళందరూ కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ములు. వరుల ధనం పూగొంట ఇతరుల సంపదలు లాక్కుంటారు తప్ప వాడు సంపాదించరు. వాడు ఎంతసేపు పోరాటం చేద్దాం, వాడు భూములు ఆక్రమించి అక్కడ జెండాలు పరిచేద్దాం, వాడి దగ్గర లాగేద్దాం అంతే, వీడు మాత్రం సంపాదించడు. ఇలాంటి పాపాత్ములు ఉన్నారు. ఇతరుల ధనాన్ని ఎత్తుకోవాలనుకున్న వాళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. కృపనందమి అస్సలు జీవితంలో ఎవరి మీద జాలి చూపించని కఠినాత్ములు ఉంటారు, వాళ్ళు కూడా నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాడు. అలా ఒక నిత్య కోపం ఆ కోపంతో ఉండేవాడు. ఇంకా చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాడు కృతజ్ఞుడు అనమాట. ఈ నిరయము బాసిపోయి ధర నింప్రభవించిన వారి చిహ్నములు నరకమును విడిచిపెట్టి భూలోకములో పుట్టిన పాపార్థులు ఇలా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాడు మీకు తగిలితే ఇంక మీరు వాడిని అడగక్కర్లా, మీరు ఏ లోకం నుంచి వచ్చారండి అని మీకు బాగా అర్థమైంది. వాళ్ళే మాలోకం కళ్ళండి అంచేది. ఇక దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యలోకాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? గురుదేవ ఋషి పితృ ప్రపూజనము సద్గోష్ఠి ప్రియత్వము సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యముల్ పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం వరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్రూప. గురుదేవ ఋషి పితృప్రపూజనం, గురువులు కనపడగానే వినయంగా నమస్కరించి కింద కూర్చుంటున్నామంటే, దేవతలు కనపడగానే భక్తితో నమస్కరించి పూజిస్తున్నామంటే, ఋషులు కనపడగానే వాళ్ళకి వినయంగా నమస్కారం చేస్తున్నామంటే, పితృదేవతలు అంటే తల్లి తండ్రి కనపడగానే నిత్యం వాళ్ళని పూజిస్తున్నామంటే, తల్లిదండ్రులు పూజించేవారు వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవాడు, నాన్నగారికి నమస్కారం అమ్మగారికి నమస్కారం అన్నావా మనం స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చినట్టే, నాన్న నేను కొడతా అమ్మ నేను కొడతానంటే స్వర్గం నుంచి భూలోకానికి వచ్చినవాడు. అందులో గురు దేవ ఋషి పితృప్రపూజనం ఈ నాలుగు కూడా స్వర్గమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి పుణ్యాత్మల లక్షణాలు. దాంతోపాటు సద్గోష్ఠి ప్రియత్వం, సజ్జన సాంగత్యం అంటే ఇష్టపడేవాళ్ళు, ఎప్పుడు సత్సాంగత్యం చేద్దాం సత్సాంగత్యం చేద్దాం అనుకునే వాళ్ళంతా మహాత్ములు అనమాట. సుస్థిర సత్యోక్తి, సత్యం తప్ప అసత్యం పలకని పుణ్యాత్ములు ఎప్పటికి కూడా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ నిత్యము నోటి నుంచి మంచి మాటే వస్తుంది, అసత్యం పలకరు, సత్యవాక్య పరిపాలన ధురంధరులు వాళ్ళు. అటువంటి వాళ్ళు సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమించడం చాలా కష్టం, శత్రువుని కూడా ప్రేమించే లక్షణం కొందరి దగ్గరే ఉంటుంది. అటువంటి మహాత్ములంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. మైత్రి సాధ్యమైనంతవరకు స్నేహం తప్ప శత్రుత్వం పెంచుకొని వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సాధువుల సాంగత్యం, ఎప్పుడు సాధువులు వస్తారు, సాధువులు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారు, వాళ్ళ పాద పూజ ఎప్పుడు చేద్దాం, వాళ్ళ కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద ఎప్పుడు తల్లుకుందాం అని ఎదురు చూస్తున్న పుణ్యాత్ములంతా స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన అపార పుణ్యాత్ములు అన్నమాట వాడు, మహాత్ములు వాడు. పరలోకాభ్యుదయ క్రియారతి, నిరంతరం ఎప్పటికప్పుడు నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, స్వర్గం బ్రహ్మలోకం ఇంకా వైకుంఠం వంటి మోక్షస్థానానికి వెళ్ళాలి అని పరలోకము మీద వ్యామోహంతో బ్రతికే పుణ్యాత్ములు ఉన్నారే వాళ్ళు కూడా స్వర్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. శృతి ప్రామాణ్య సందర్శనము, వేద ప్రమాణముతో నడుచుకునేవాడు, వేదములను అంగీకరిస్తున్నాను అందులో చెప్పినట్లుగా శాస్త్ర పద్ధతిలో నడుచుకుంటా అని నిరంతరం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించి వేద మార్గంలో నడుచుకుంటూ వేద మంత్రములు వింటూ పురాణ ఇతిహాసముల మీద భక్తి శ్రద్ధలతో ఉండేవారంతా కూడా అరయన్ స్వర్గము పాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్రూప, స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన పుణ్యాత్మల లక్షణములు ఇలా ఉంటాయి. కాబట్టి తండ్రి మనం మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఒక క్షణంలో దీని ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఇటువంటి జన్మలకు అతీతంగా ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి ఒక అపార మార్గం మా గురువుగారి దత్తాత్రేయుడి మార్గంలో నడుచుకోవటమే అని ఆ దత్తాత్రేయుడి చరిత్ర చెప్పాడు. దత్తాత్రేయుడలర్కొనకు నట్టి ఆత్మయోగము చెప్పిన చిత్తం వలరగదా నిదాత్త గుణ నీకు చెప్పెదం విను తెలియను. తండ్రి దత్తాత్రేయుడు అలర్కుడు అనే ఒకనొక శిష్యుడికి ఆత్మయోగాన్ని చెప్పాడు. అది నీకు చెబుతాను, అది వింటే నీ జీవితం తరిస్తుంది అనగానే అసలు ఆ దత్తాత్రేయుడు ఎలా పుట్టాడు ముందని చెప్పాయా, ఆయన చరిత్ర విన్నాక అప్పుడు ఆయన బోధించిన బోధ వింటాను అన్నాడు పాపం తండ్రి. అయితే చెబుతున్నాను, దాన కదంబ భూధర, ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉన్నది, దానికి ప్రతిష్టానపురం అని పేరు, దాన్ని ఇప్పుడు మనం పైఠా అని అంటున్నాం, పాకిస్తాన్లో గడిపోయినది ప్రతిష్టానపురం అన్నాడు. దాన గజేంద్ర భూధర కదంబ తురంగ తరంగ దివ్య కాంతారసికంబునై, పూర్వకాలంలో ప్రతిష్టానపురం అనేటటువంటి ఒక పురం ఉన్నది, అది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఏమేమి పుట్టాయి? ముందుగా ఐరావతం అంటే ఏనుగులు పుట్టాయి. ఐరావతం, సుప్రతీకం, కుముదం, వామనం, అంజనం, కపిలం, అభ్రమవు, సుప్రతీకం, ఈ 8 ఏనుగులు కూడా పూర్వకాలం క్షీరసాగరం నుంచి పుట్టాయి. ప్రతిష్టానపురం ఒక మహాసముద్రం. అందులో ఆ మహాసముద్రంలో ఆ ఊళ్ళో ఉన్న దాన గజేంద్రాలు ఉన్నాయి, మంచి బలమైన ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు సముద్రంలో పర్వతాల్లో కనపడతాయి అక్కడ. ఇక అందులో రత్నాలు ఉన్నాయి, కాంతారత్నాలు. ఆడవాళ్ళంతా అక్కడ రత్నాలంట. సముద్రానికి రత్నాకరం అని పేరు. ఈ సముద్రంలో ఆడవాళ్లే రత్నాలు లాంటి వాళ్ళు. ఇక ఇందులో ఈ సముద్రం నుంచి విషము పుట్టింది. అంటే అప్పుడప్పుడు కొంతమంది పాపాత్ములు ఉంటారు, ఆ పాపాత్ములనే విషము పుట్టింది. పూర్వం పాల సముద్రం తిరిగితే ముందు విషం పుట్టిందిగా. ఇంక ఇందులో అమృతం ఏమిటంటే మహానుభావులైన సాధువుల యొక్క బోధ అనే అమృతము ఉంది అందులో. ఇందులో కామధేనువు ఉన్నది. ఆ ఊరిని పరిపాలించే రాజుగారు కోరిన కోరికలు తీర్చే కామధేను ఆయన. ఇలా ప్రతిష్టానపురం పోవలుచు విలసం మహిమం జలరాశి చాడ్పున. ప్రతిష్టానపురం ఒక మహాసముద్రంలాగా ప్రసిద్ధి ఎక్కింది. ఆ ఊళ్ళో కౌశికుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఎలాగో మరి పూర్వజన్మలో ఏ పాపం చేశాడో కుష్ఠరోగ పీడితుడు అయిపోయాడు. వాడి శరీరం అంతా మచ్చలు పెరిగిపోయాయి, క్రమంగా వేళ్ళు ఊడిపోయి రక్తం చీము కూడా కారణం మొదలెట్టింది. అంటే రోగం ముదిరిపోయింది బాగా. శరీరం మందు వేసుకోకపోవటం వల్ల, వాడు చేసిన పాపాల వల్ల, అశ్రద్ధ వల్ల. ఈ పాపాత్ముడికి అదృష్టం ఎక్కడో ఉంటుంది. భగవంతుడు కష్టంలో సుఖమిస్తాడట. ఈ రోగంతో నానాయాతన పడుతున్న వీడికి ఒక బంగారం లాంటి భార్యనిచ్చాడు. అదేమిటో తెలియదు కానీ దిక్కుమాల భర్తకి బంగారం లాంటి భార్యలు ఉంటారు. బంగారం లాంటి భర్తకేమో దౌర్భాగ్య భార్యను ఇస్తాడు. పరమేశ్వరుడి సంకల్పం ఏమిటో తెలియదు కానీ, అంటే నేను మీ గురించి చెప్పట్లేదు. సహజంగా ఎక్కువ భాగం అలా ఉంటుంది నాడు. కొన్ని చోట్ల ఎక్సెప్షన్ కేసెస్ ఎప్పుడైనా ఉంటాయి కదా. ఆ మాట రప్పది వండి నేను నెక్స్ట్ ఇన్నాను మొత్తం మీద. ఈ నీచాతి నీచుడికి, ఈ వ్యసనపరాయణుడికి, ఈ రోగిష్టివాడికి పరమ సౌందర్యవతి, బుద్ధిమంతురాలు, పరమపతివ్రత అయిన భార్య వచ్చింది. ఆవిడకి మంచి బుద్ధి ఉంది కనుక అందరూ సుమతి అని పిలిచేవారట. నిజానికి ఆవిడ పేరు ఎవరికి తెలియదు. ఆవిడ కేవలం మార్కండేయ పురాణంలో పతివ్రత అని మాత్రమే పిలిచారు. అయినా సద్బుద్ధి వల్ల ఆవిడకి సుమతి అని పేరు వచ్చింది. ఈ భర్త శరీరం నుంచి చీము వస్తున్నా, రక్తం వస్తున్నా అసహ్యించుకోకుండా మెత్తని గుడ్డతో ఎప్పటికప్పుడు ఆ గుడ్డకు కూడా సుగంధ ద్రవ్యాలు, మంచి నూనె, సంపంగి నూనె రాసి వాటితో తుడిస్తే ఏంటంటే పుళ్ళు ఎక్కువ బాధ పెట్టవు, వెంటనే మళ్ళీ రసిరాదు. అందుకని సుగంధ తైలములతో తడిపినటువంటి గుడ్డతో తుడిచి సేవ చేసి వాడిని పడుకోవడానికి మెత్తని పరిపించి పరుపు మీద మళ్ళీ గులాబీ రేకులు వంటివన్నీ పరిచి వీడికి నోటికి అన్నం పెడుతూ స్నానాదులు చేయిస్తూ ఎప్పుడైనా కాళ్ళు ఎప్పెడుతున్నాయంటే నొక్కుతూ గట్టిగా నొక్కితే మళ్ళీ ఆ చర్మం చిట్టిపోయే ప్రమాదం ఉంటుంది రోగులకి. అందుకని చాలా జాగ్రత్త పడుతూ ఎంతో సేవ చేసింది. ఒక రోజున పొద్దుటే వాడికి కడుపు నిండా పలహారం పెట్టి వీధి అరుగు మీద కూర్చోబెట్టి, రోజు పడి వీడి వీధి అరుగు మీద కూర్చోబెట్టాలి కాలక్షేపకరం అని. ఆ రోజుల్లో అరుగుల మీద కూర్చొని వచ్చే పోయేవాళ్ళందని బాగున్నారా అని అడగాలి వీడు. అందుకని కాలక్షేపానికి అరుగు మీద కూర్చోబెట్టి ఆ పూట అరుగు మీద కూర్చుండగా ఆ రాజుగారి దగ్గర నృత్యం చేయడానికి రాజనర్తకి ఒక వేసి పెడుతోంది. ఆ సౌందర్యం చూడగానే వీడికి వ్యామోహం కలిగింది. ఏ పోయే కాలం వచ్చిన వీడికి శరీరం అంతా రోగమా? అయినా చెప్పారు కదా, ఏమున్నప్పటికీ తృష్ణైకా తరుణ అయితే వళిధిర్ ముఖమాక్రాంతం పలితే నాంకితం శిర గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణ అయితే. ముఖమంతా ముడతలు పడిపోయింది. భర్తృహరి చెప్పాడు ఈ శ్లోకాన్ని. ముఖమంతా ముడతలు పడిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, ఊడిపోతుంది, శరీరం శిథిలమైపోయింది. అయినా ఒక ఆశకి మాత్రం ముసలితనం లేదు. ఎప్పుడు నవయవనమే 90 మంచం మీద చవడానికి సిద్ధంగా ఉన్న ఈ వయస్సులో నాకు ఎవరి పిల్లలు ఇస్తారంటాడు కానీ పెళ్లి చేసుకున్నానంటాట. అప్పుడు కూడా వ్యామోహమే. అది సృష్టి యొక్క రహస్యం ఏమిటో. ఈ మూర్ఖుడికి వ్యామోహం కలిగి వెంటనే భార్యని గురించి నేను చచ్చిపోతానన్నాడు. ఎందుకంటే చచ్చిపోవడం నేను సేవ చేస్తుంటే స్వామి అంది పాపం ఏం చెప్పమంటావు, ఏ రకంగా అయినా నాకు విరహంతో మరణం తప్పడం లేదు. ఏనొక గణికారత్నము మానుగ కన్నుగొంటి, నేను ఒక గణికా రత్నాన్ని, వేశ్య రత్నాన్ని చూచాను, ఆమెను పొందకపోతే నేను బతకలేను. సుమతి నీకు వైధవ్యం తప్పదన్నట్ట. ఆవిడ వేశ్య అంటున్నారు కదా, పోనీ నేను బతిమాలతాను, మీరు ఇక్కడే ఉండండి అని ఆయన జాగ్రత్త కట్టబెట్టి మీరు తొందరపడి చచ్చిపోకండి, అఘాయిత్యం ఇంటి దగ్గర ఎక్కడికి వస్తాడు, ఊరికలా బెదిరిస్తారు పాపం, అలాంటి బాధలు ఉంటే అంత బెదిరిస్తారు. నిజంగా చెబుతాను, మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో గుటూరులో ఊళ్ళో ఉండేవాడు, ఆ ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లికి ఎదిగిన అమ్మాయి, రోజు వాడు నాన్నని అమ్మని నన్ను నూతులో దూకి చచ్చిపోతాను లేదు, చావకే బాబు చచ్చకే చచ్చకే వాడు రోజు ఉండేవాడు. చివరికి ఒక రోజు ఎందుకు వాడు నాన్నకి చాలా కోపం వచ్చేసింది అండి, ఇక ఈ రోజు బెదిరింపులు పడలేక ఒక రోజు కర్రట్టుకొచ్చి నూతి దగ్గర వర దగ్గర నిలబెట్టి దూకు దూకుతావు చంపిన అన్నాడు. నా అన్న ఇంకెప్పుడు అన్న నాన్న దూకని నాన్న కొట్టక నాన్న ఆయన పరిగెత్తిపోయింది, మళ్ళీ జీవితంలో నూతులో దూకుతారంటే వాళ్ళు. కాబట్టి ఈ బెదిరించే వాళ్ళందరూ వస్తారనుకుంటున్నారు, అబ్బే నాన్న నాన్న అని బెదిరించారన్నంత మాత్రం చేత మనమే లొంగిపోక్కర్లా. మీకు నేను చెప్పాలా, మీరు బాగా అనుకోకూడదు అనుకోండి. కాబట్టి మొత్తం మీద ఏమిటంటే, వీడు నేను చచ్చిపోతానన్న ఆ ముక్కకి ఆవిడ భయపడిపోయి వీడు కూర్చోబెట్టి కొంత డబ్బు పట్టుకెళ్ళి ఆ రాజనర్తకి దగ్గరికి వెళ్ళింది. నర్తకీమణి, నా భర్త నిన్ను చూచి వ్యామోహంలో పడ్డాడు, వాడు చచ్చిపోతానంటున్నాడు, నువ్వు నా కోసం అతన్ని రాని, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానంటే, ఈవిడ గురించి అప్పటికే జగత్ ప్రఖ్యాతి పొంది ఉందిలేండి ఆవిడ, చాలా ఖ్యాతి పొందింది. అమ్మా నీలాంటి ఉత్తమురాలు నా వాటికి రావడమే నా సుకృతం, నా జీవితం ధరించింది, నీ కోసం ఏ పనినా చేస్తాను, తీసుకురా అతన్ని, చీకటి పడ్డాక వాడిని జాగ్రత్తగా తీసుకురా అంటే అలాగేనని వెంటనే ఇంటికి వచ్చి మీ కోరిక తీరుతోంది, రాత్రి పడగానే మిమ్మల్ని తీసుకెడతానంది. ఎప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు రాత్రి అవుతుందా అని కూర్చున్నట్టు వీడు. వృత్తు తనంత తాను కొంకవలసిందే కానీ మనం కోరుకుంటే కొంకుతుందా, అయినా దినం ఒక క్షణంగా గడిపాడు. మొత్తం మీద రాత్రి అయ్యింది, చీకటి పడింది. ఆ సమయంలో వెంటనేవుడు గంప పట్టుకొచ్చి గంపలో మెత్తని పువ్వులు వేసి మళ్ళీ అందులో గులాబీ ముళ్ళు లాంటివి లేకుండా కేవలం రేకులు వేసి అందులో వీడిని కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టుకుని వేసికి ఇవ్వడానికి కావలసిన ధనం రొట్టిని పెట్టుకుని ఆ చీకట్లో బయలుదేరింది వేసేవాటికి. ఆ పూట కర్మయోగం ఏంటంటే ఆకాశం అంతా ముసురు పెట్టింది, మెరుగు తీగలు విరుస్తున్నాయి, వర్షం వచ్చేస్తుందేమో అని వీడు కంగారు పడుతూ ఇంకొంచెం తొందరగా పరిగెత్తింది. ఆ సమయంలో మాండవ్యుడు అని ఒక మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆ నగరానికి వచ్చాడు, ప్రతిష్టాపురానికి. అతను ముందు రోజు పాప ఆయన అక్కడ పాడుబడిన సత్రం అరుగు మీద కూర్చున్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, రాజుగారి ఖజానాలో దొంగలు పడి ధనమంతా దొంగిలించి పారిపోతూ ఉంటే కాపలా వాళ్ళు చూశారు, వెంటబడ్డారు. ఈ రాత్రి పూట గస్తీ తిరిగి వాడు దొంగలు దొంగలు ఎవరో పట్టుకుపోతున్నారు ఖజానా అని వెంటబడ్డారు. దాంతో ఈ దొంగలు హడిని పారిపోతూ డబ్బు చేతులు ఉంటే రాజభటులకు దొరికితే ఉరిశిక్ష పడుతుందనుకుని ఆ డబ్బుని సత్రం అరుగు మీద పడుకునున్న మాండవ్యుడి మీద పారేసిపోయారు. దాంతో ఆ మాండవ్యుడు, ఆయనకి ఏం తెలియదు, ఆయన సమాధిలో ఉన్నాడు జపంలో, ఆయన మీద డబ్బు పట్టడమూ తెలియదు, ఆయన పక్క నుంచి దొంగలు వెళ్ళడమూ తెలియదు. కానీ వెంటబడి తరువుకు వస్తున్న భటులకి ఈ డబ్బు మూటలు మాండవ్యముని దగ్గర కనపడ్డాయి. దాంతో వాడు వెనక ముందు చూడకుండా వీడెవడ దొంగ సన్యాసి, సన్యాసి వేషంలో సత్రాలలో కూర్చుంటూ రాత్రి పూట దొంగతనాలు చేస్తున్నాడు అనుకుని పాపం ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి పూట రాజుగారు అప్పుడే నిద్రమత్తులో చూపి బయటకు వచ్చాడు, విసుగ్గా ఉంది. పైగా ఖజానాన్ని కొల్లగొట్టిన సన్యాసి అనగానే కోపం పట్టలేక వీడిని కొరత వేసేయండి అన్నాడు. కొరత అంటే ఏమిటనమాట, ఓ మంచి కర్రని సన్నగా సోలల్లా చివరిన చెక్కి, ఇప్పుడు వికెట్లు అంటారు చూసారా, ఆ కర్రని ఇలా గుచ్చుతారు కదా, అలాగ సోలల్లా చెక్కి ఆ కర్రని సగం కర్ర భూమిలో పాతి ఆ కర్ర దగ్గరికి వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని ఆసన స్థానం నుంచి అంటే మలద్వారం కూడా దింపేస్తారు. ఆ కర్ర మీద మలద్వారంతో ఇలా కసిక్కిన కదా దింపేడు వీడి, నాభి దాకా వాడిని ఆ కర్రకి దింపేస్తే దానికి కొరత వేయడం అని పేరు. మహాపాపాత్ములు, దేశద్రోహులకి ఆ శిక్ష వేసేవారు. అంత శిక్షలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆ శిక్షలు లేకుండా ఎన్ని డబ్బులు దొంగతనం చేసినా ఎన్ని పాపాలు చేసినా కోర్టులు చుట్టూ తిరిగి 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 వీడు చచ్చిపోయాక తీర్పు వస్తుంది కాబట్టి వీడు దర్జగా పాపాలు చేస్తారు ఇవాడు. అందువల్ల పూర్వకాలంలో కఠిన శిక్షల వల్ల ధర్మం చాలా వరకు నిలబడింది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగేవి. ఈ మాండవీడిని కొరత వేశారు, కర్ర కల గుచ్చుకుపోయాడు. మీరు ఆలోచించండి, మలద్వారం కూడా నాది దాకా పొట్ట దాకా లోపల కర్ర దిగిపోయింది, కర్ర భూమిలో ఉంది, దానికి ఇలా వేళ్లాడుతున్నాడు పైగా. నిజంగా ఇంకోటి ఎవడైతే తక్షణం చచ్చిపోతాడు కొట్టుకుని కొట్టుకుని. కానీ యోగి అవ్వడం వల్ల ఆ బాధను కూడా అనుభవిస్తూ యోగాభ్యాసంతో బ్రతికాడు. ఈ వేశ్య దగ్గరికి గంపలో తీసుకుపోతోంది సుమతి భర్తని కౌశికుణ్ణి. ఆ సమయంలో గంపలో ఉన్నవాడి కాలు బయటకు ఉంది, ఈవిడ వేగంగా తీసుకుపోవడంలో ఈ కాలు వచ్చి ఆయనకి తగిలింది. అసలే బాధతో ఉన్న ఆయన శరీరం అటు ఇటు కదిలిపోయిందిగా, ఈ సోలం కర్ర సంతం చేసిపోయింది దిగింది కిందకి. ఇంకా తట్టుకోలేక అసలు శిక్ష వేసిన రాజుని కాని భటుల్ని కాని ఏమి అనని ఈ సహకరుడు కూడా వీడి కాలు తగలగానే బాధ ఎక్కువ అవ్వడంతో, ఓరి మూర్ఖుడా అసలే బాధతో ఉన్న నన్ను కాలితో తండ్రి నాకు బాధ ఎక్కువ చేస్తావా, సూర్యోదయం అవడంతో నువ్వు చచ్చిపోదువుగాక అని చెప్పించేశాడు. వెంటనే ఈవిడు విందిది, నా భర్త చచ్చిపోయేపడనైతే ప్రోవాచం వ్యతిత సూర్యో నైవోదయము పోష్యతి. వెంటనే ఆవిడ గిజగిజలాడిపోయి సంస్కృతంలో మార్కండేయ పురాణంలో రచారు ప్రోవాచం వ్యతిత విధితురాలి ఎందుట ఏమని, సూర్యోదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వడానికి వీల్లేదు, ఈ క్షణం నుంచి నేను చెప్పిస్తున్నాను సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక, నైవోదయం ఉపేష్యతి అంటే ఉదయము జరగకుండా ఉండుగాక. ఈ పతివ్రత మహాశాప ఫలితంతో ఉదయించవలసిన సూర్యుడు తెల్లవారుజామున ఆగిపోయాడు పాపయ్య. మహావేగంగా వస్తున్న సూర్యభగవానుడి గుర్రములు ఆకాశంలో టక్కున స్తంభించిపోయి ఏం కదనల్ల, శాపం పెడితే శిలా విగ్రహం ఎలా అయిపోతుందో అలా అయిపోయారు అన్నమాట. గుర్రాలు ఆగిపోయి, అరుణుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. ఏమిటి గుర్రాలు రథం స్తంభించిపోయింది అరుణ అంటే ఏం చెప్పండి, భూలోకంలో ఒక ఆవిడ ఎవరో శాపం పెట్టింది, ఆ శాపం వల్ల మనం ఇలా అయిపోయాము, ఏమీ చేయలేమండి, ఎంత గెంచుకున్నా గుర్రాలు కదలడంలా స్టాట్యూస్ అయిపోయాయి అన్నాడు. దాంతో సూర్యుడు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది పెద్ద సమస్య, ప్రాచ్య దేశాల్లో తూర్పు దేశాల్లో సూర్యోదయం అవ్వకుండా చీకట అలా ఉండిపోయింది, పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ మీకేమో రాత్రి అవ్వదు, ఇక్కడ ఎంతసేపు పగలేదు అక్కడంతా రాత్రి, ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అక్కడ వాళ్ళకి ఇబ్బంది, ఎప్పటికీ రాత్రి అవ్వదు, వీడు అలా డ్యూటీలోనే కూర్చుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకో 11 గంటలకో డ్యూటీలో ఉన్నవాడు ఎప్పటికీ 11 దాటితే పెట్టారు బాబు, ఎప్పుడు ఇంటికి వెళ్తాం, ఎప్పుడు అన్నం తింటాం, ఎప్పుడు కొడుకుంటాం అని అలసిపోతాడు. కానీ కదలడు, ఇంట్లో వర్క్ చేసేవాడికి సుఖం అనుకోండి, అక్కడ వర్క్ చేసేవాడికి ఆఫీసులో అదో జాతర, అక్కడ వాళ్ళకి అవుతుంది ఎప్పటికీ తెల్లారకపోవడం, స్నానం లేదు, సంధ్యావందనం లేదు, ఏ పని లేదు. దాంతో లోకం అంతా ఆగిపోయింది. ఇప్పుడు నిరంతరం యజ్ఞములతో నిండవలసిన భూమిలో సూర్యోదయం అవ్వకపోవటం వల్ల సంధ్యావందనం లేదు, సాహాకారం లేదు, స్వధాకారం లేదు, వషత్కారం లేదు, అన్నీ ఆగిపోయి ఇదేమిటి ఇదేమిటి లోకం అంతా స్తంభించిపోయిందని దేవతలు కంగారు పడ్డారు. యజ్ఞములు జరిగితే దేవతలకు ఆహారం అందుతుంది, ఆహారం అందితే వాళ్ళు బలంగా ఉంటారు, తిండి లేక వాళ్ళు పక్క చిక్కిపోయారు. ఇప్పుడు యజ్ఞములు ఎందుకు జరగట్లేదు, కాలం ఆగిపోయింది, కాలం మళ్ళీ ఎలా నడుస్తుంది, పతివ్రత శాపాన్ని వెనక్కి తీసుకుంటే ఉపసంహరిస్తే. అందుకని అందరూ కలిసి పరిగెత్తుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం ఏమి చేయలేము, మీరు చేయవలసింది ఒకటే, భూలోకంలో అత్రి మహర్షి భార్య అనసూయ అని ఒక పరమ పతివ్రత ఉన్నది, ఈ ఆడవాళ్ళ వ్యవహారంలో మేము తలపెట్టం, కాబట్టి సుమతికి అనసూయే వద్దు, ఇదంతా లేడీస్ వ్యవహారం అన్నాడే. వెంటనే వాడు భూలోకానికి అనసూయ దగ్గరకు వచ్చి, అమ్మా అనసూయ మాత నువ్వే రక్షించాలి, ఎన్నో పర్యాయములు నీ మహిమను మేము చూసాం, సూర్యోదయం అవ్వకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రతిపాదితే, అప్పుడు ఆవిడ మీరు నాకు ఒక మాట ఇస్తానంటే అప్పుడు నేను సూర్యోదయం అయ్యేలా చేస్తానండి. ఏమిటది, చచ్చిన వాడిని బ్రతికించే శక్తి నాకు ఇవ్వండి అంది ఆవిడ. ఆవిడ దగ్గర లేక కాదు, కానీ ప్రస్తుతం ఆవిడ భర్త పక్కన లేడు, భర్త లేకుండా ఆవిడ బ్రతికించడానికి లేదు, అందుకని దేవతలారా చచ్చిన వాళ్ళని బ్రతికించే వరం నాకు ఇవ్వండి అంటే తథాస్తు అన్నారు వాళ్ళు. ఆ వరం పుచ్చుకుని దేవతలను వెంట పెట్టుకుని సుమతి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు సందేహం లేకుండా నీ భర్త మీద ఎంతో ప్రేమతో ఉన్నదానివే, పరమపతి వ్రతమే, కానీ నీ ఒక్క భర్త కోసం ఇన్ని లోకాలను నల్లకల్లోలం చేస్తావా, నా మాట విను, సూర్యుడు ఉదయించేలా చెయ్యి తల్లి అంటే, అమ్మా నువ్వు పతివ్రతమే, నీకు తెలియదే ఉంది, నువ్వనగా అరుంధతి అనగా మాకు ఎంతో గౌరవం, మీ భర్తలేమో చల్లగా ఉండాలి, నా భర్త పోవాలా, కాబట్టి నేను ఒప్పుకోను, నా భర్త చచ్చిపోయేందుకు ఈ దేవతలంతా కుట్ర పని నేను తీసుకొచ్చినట్టున్నారు, సూర్యుడు కాదు ప్రపంచం తల్లకిందులైనా నాకు నా భర్తే ముఖ్యమంది ఆవిడ. అప్పుడు ఆవిడ చిరునవ్వు రవి, నీకు నేను మాట ఇస్తున్నాను, సూర్యుడిని ఉదయించేలా చేస్తే నీ భర్త శరీరం విడిచిపెడతాడు, విడిచిపెడితే వాడిని మళ్ళీ బ్రతికించడం కాకుండా మంచి అందగాడిగా తయారు చేస్తాను, నవయౌవనవంతుడిగా నీరోగుణ్ణిగా చేస్తాను, ఏ రోగి లేని రోగం లేని వాడిగా చేస్తాను అనగానే, సరే అయితే సూర్యోదయం అవుగాక అంది. తక్కువ సూర్యభగవానుడు మహావేగంగా ప్రయాణం చేశాడు. అప్పటిదాకా స్తంభించిపోయినటువంటి ఆయన రథం కాస్త వేగంగా కదిలింది. లోకంలో అన్ని పనులు యథాత ప్రకారంగా జరిగాయి. వెంటనే కౌశికుడి శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అనసూయాదేవి దేవతలిచ్చిన వరంతో అతన్ని పునర్జీవితుడిని చేయటమే కాకుండా మహా యౌవనంతో నవయౌవనంతో తేజస్సుతో సుందరుడయ్యేలా చేసింది. అప్పుడు ఆవిడ సంతోషించి, జగన్మాత నీ వల్ల నాకు సంసారం బాగుపడింది, ఇక నుంచి మేము ఇద్దరం హాయిగా తపస్సు చేసుకుంటాం అని భర్తతో పాటు ఆవిడకు నమస్కరించింది. పునర్జీవితుడు అవగానే వీడి పాత బుద్ధులు దుర్బుద్ధులు పోయి మళ్ళీ సద్బుద్ధి కూడా వచ్చింది వాడికి. అందువల్ల ఒక్కొక్కప్పుడు చచ్చి బతికితే లాభం అన్నమాట, అంటే బ్రతకగలిగే శక్తి ఉన్న వాడికి, లేకపోతే మళ్ళీ ప్రమాదం. కానీ అతడు ఈ విధంగా ఉత్తముడు అయ్యాడు, ఆ దంపతులు సుఖపడ్డారు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై, అమ్మా నీకు ఏం వరం కావాలో కోరుకున్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి, మీ ముగ్గురు నేను చేసిన ఈ చిన్న పనికి మెచ్చుకుని ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమంటున్నారు, నాకు ఇంకేం కావాలి, మీ ముగ్గురు లాంటి కొడుకులు నాకు కావాలి, త్రిమూర్తులు వంటి బిడ్డలు నాకు కావాలి అని. అప్పుడు త్రిమూర్తులు అన్నారు, మా వంటి బిడ్డలు పుట్టడం చాలా కష్టం, మేమే మా వంటి వాళ్ళం, మా వంటి వారు ఉండరు, కాబట్టి నీ కోరిక తీర్చడానికి మా అంశులతో నీకు పుత్రులుగా పుడతాం అని వరం ఇచ్చారు. ఆ తర్వాత అత్రి మహర్షి ద్వారా అనసూయ గర్భవతి అయ్యింది. త్రిమూర్తులు ఇచ్చిన వరంతో వారి ముగ్గురులో ఉన్న అంశులు ఆమెలో ప్రవేశించారట. అతుల రజస్ఫురిత దీధితో మంచి రజోగుణం కిరణములు కాంతితో బ్రహ్మదేవుడు ఆమెలో ప్రవేశించాడు. ఈ బ్రహ్మాంశతో వోషధులకు మూలకారకుడైన చంద్రుడు పుట్టాడు. అంటే బ్రహ్మాంశ స్వరూపుడు చంద్రుడు. అంచేత బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల బ్రహ్మాంశతో అత్రికి అనసూయకి మొదటి పుత్రుడు సోముడు చంద్రుడు పుట్టుకొచ్చాడు. రెండవది రుద్రాంశతో దుర్వాసుడు పుట్టుకొచ్చాడు. అందుకే దుర్వాసుడికి అప్పుడప్పుడు కోపం, మహాకోపం ఉండడానికి గల కారణం రుద్రుడు. అక్కడ శివాంశతో కథ పడుతూ గుర్తుపెట్టేవాడు. శివుడికి 11 రూపాలు ఉన్నాయి, ఏకాదశి రుద్రుడు, అందులో ఒకటి రుద్రమూర్తి. ఈ రుద్రమూర్తిగా ఉన్నప్పుడు లోక సంహారం చేస్తాడు, ఆయన పాపాత్మల్ని సంహరించడానికి రుద్రరూపం ధరిస్తాడు. ఆ అంశతోటి దుర్వాసుడు పుట్టాడు. ఇక ఇప్పుడు మూడవది విష్ణుమూర్తి అంశతో. ఆయన కేవలం అంశమే కాకుండా ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మ రుద్రుల యొక్క అంశాలను కూడా తనతో పాటు కైకొని వాటి పాలు కూడా పుచ్చుకొని త్రిమూర్తి ఆత్మకుడై ఈ అత్రికి అనసూయకి మూడవ పుత్రుడు పుట్టాడు. అదిగో ఆయనే దత్తాత్రేయుడు. అత్రి కొడుకు గనక అత్రేహ అపత్యం పుమాన్ ఆత్రేయ, అత్రి కొడుకు గనక ఆత్రేయ అన్నారు. అంటే పాటలు రాసిన ఆత్రేయ కాదు, ఆత్రేయ. తనంత తాను దత్తుడు ఇచ్చాడు గనక దత్త ఆత్రేయ, తనంత తాను సమర్పించుకుని వచ్చాడు గనక దత్తాత్రేయ అన్నారు. ఆ మహానుభావుడు మార్గశిర మాసంలో పుట్టుకొచ్చాడు. పుట్టగానే ఉన్నత కాయుడి అంటే ఒకేసారి పెద్దవాడు అయిపోయాడు. పుట్టుకతోటి యజ్ఞోపేతం వచ్చింది. ఎవరు యజ్ఞోపేతం ఎక్కర్ లేకుండా, ఉపనయనం అక్కర్ లేకుండా, కృష్ణ చర్మంతో, కృష్ణమృగ చర్మంతో, నల్లజింక చర్మంతో, దండ కమండలాలతో, గోచీగుడ్డతో అవధూత స్వరూపుడు పుట్టుకొచ్చాడు. అమ్మా పుట్టి పుట్టగానే నేను యోగిని, కాబట్టి నాకు ఏ బంధాలు ఉండవు, మీరు కోరారు కనుక మీ గడుపున పుట్టాను, నేను ఈ క్షణం నుంచి యోగాభ్యాసంతో తపస్సుతో ఉంటాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను తలుచుకుంటూ వచ్చి మీకు సేవ చేస్తానన్నాడు ఆయన. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. వెంటనే ఆయన తపస్సుకు బయలుదేరాడు. ఈ అత్రి మహర్షి ఆశ్రమం చుట్టూత చాలామంది ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. అందులో దాదాపు 10,000 మంది పిల్లలు కూడా ఉన్నారట, ఆ ఋషుల పిల్లలు. పూర్వం ఋషులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కేవలం సన్యాసులు కాదు, బ్రహ్మచారులు కాదు, గృహస్థాశ్రమంతో ఉన్న ఋషులకి మాత్రమే విలువ. గృహస్థాశ్రమంలో లేని ఋషులు ఇతరులకు బోధించడానికి కానీ కొన్ని పనులు చేయడానికి కానీ పనికిరారు. ఇప్పుడు కలియుగంలో అంటే రకరకాల మార్గాలు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఎక్కువగా భాగం అంతా కూడా మీరు చూడండి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అందరూ ఎవరు చూసినా ఒక్క దుర్వాసుడు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ప్రధానమైన ఋషులందరికీ పక్కన భార్యలు ఉండవలసింది. వాళ్ళు లేకపోతే యజ్ఞాలు పనికిరవు, కొన్ని కర్మలు పనికిరవు. అందువల్ల అవన్నీ మనకి రాబోయే కథలో వస్తాయి. నేను చెప్పాగా మార్కండేయ పురాణం అపూర్వమైన చరిత్రల నిలయం. అందుకే ఇందులో ఉన్న ప్రతి కథ ఒక వేదము అని చెప్పారు. అందువల్ల అడవుల్లో ఉన్న ఋషులందరూ కూడా భార్యలతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందులో 10,000 మంది ఋషి కుమారులు పుట్టి పుట్టడంతో పెద్దవాడుగా అయిపోయి సకల వేదాల సారమును గ్రహించి లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవధూత తపస్సు పెడుతున్న విష్ణు స్వరూపుడు, కేవలం విష్ణువే కాకుండా తక్కిన త్రిమూర్తుల్లో ఇద్దరిని కూడా తనలో కలుపుకున్నవాడు ఆయన త్రిమూర్తి ఆత్మకుడు దత్తాత్రేయుడు. ఈయనతో ఉంటే మనం తరిస్తాం, అన్ని మహిమలు పొందుతాం అనుకుని ఈ కుర్రాడు వెంటబడ్డారు. ఈయన ఏకాంతంగా ఉండాలనుకున్నాడు. ఈయన నిస్సంగత్వం ఆయన కోరితే వీళ్ళంతా సాంగత్యం కోసం వెంటబడ్డారు. వీళ్ళని వదిలించుకోవడానికి ఆయన ఏం చేశాడు, గురువుల పరీక్ష చాలా తమాషాగా ఉంటుందండి. నిజమైన సద్గురువుల పరీక్షల్లో నెగ్గాలంటే చాలా కష్టం. వాడితో పాటు వెళ్ళి వెళ్ళి ఆయన ఓ చోట పెద్ద చెరువు రాగానే ధామ్మ నదిలో దూకేశాడు. ఎప్పటికీ అందులోంచి బయటికి రాలేదు. ఎప్పటికీ రాకపోయినా నువ్వు వచ్చేదాకా నువ్వే గురువు అనుకున్నావు, నువ్వు అవధూతవి, నిన్ను విడిచిపెట్టవు అని ఆ ఋషికుమారులు ఒడ్డునే కూర్చుని దత్తాత్రేయాయ నమః అన్న మొదలెట్టారు. దాంతో జాలిబడి బయటకు వచ్చాడు. నాకు తెలిసయ్యా, మమ్మల్ని పరీక్షించడానికి నువ్వు అందులో దూకావు, నువ్వు రాకుండా ఉంటావా, భక్తులకి నువ్వు ఎప్పుడూ సులభుడివే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, నేను నీళ్లలో దూకి బయటికి రాకపోతే నూరేళ్ళైనా వీళ్ళు ఎదురు చూస్తూ ఇక్కడే ఉండాలి, ఇప్పుడు వీళ్ళని వదిలించుకోవడానికి ఇంకో పన్నాగం పొందుతానని వెంటనే ఒక కళ్ళు కొండ తెప్పించుకుని అక్కడికి అందులో ముంతలో ఇలా ఒక గ్లాసు ముంచడం, కళ్ళు ముంచడం, తాగడం. నేను తాగేది కళ్ళు కాల్సమా? ఆయన అలా శుభ్రంగా కళ్ళు తాగాట. ఎంత తాగుతున్న కళ్ళు వీళ్ళు కొంతసేపు చూశారు. అందులో కొంతమంది ఏం చేశారు, ఈయనేదో గురువు అనుకున్నాం, తాగుబోతు ఇటువంటి తాగుబోతు గురువు మనకేమిటని ఈ 10,000 మందిలో 5,000 మంది వదిలిపోయారు. ఒక 5,000 మంది మాత్రం తాగినా సరే, నీళ్లలో దూకినా సరే, కొట్టినా తిట్టినా గురువుగారు గురువుగారి ఈయన వదలమని కూర్చున్నారు. అంటే అక్కడ కొంత ఫిల్టర్ అయిపోయింది శిష్యుడు. ఎప్పుడు కూడా పోయబడిపోతూనే ఉంటారు అలాగే. ఈ 5,000 మంది మాత్రం ఉండి గట్టిగా పట్టుకున్నారట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఓహో మద్యపానం చేసినా వదలకుండా భక్తితో ఉన్నారు, ఇంకొక చమత్కారం చేస్తాను, అప్పుడైనా వీళ్ళు వదులుతారా లేదో చూస్తాను అని ఈసారి మళ్ళీ నీళ్లలో దూకి అందులో నుంచి ఈసారి ఒక పరమసుందరీమణితో బయటకు వచ్చి ఆవిడతోటి ఈ అసభ్య సినిమాల్లో పాటలు పాడుతుంటారే అలాగనమాట, బుద్ధులు పెట్టుకుంటూ తిరుగుతూ అమెరికాలో దిగిన దగ్గర నుంచి కిందకి దిగేదాక చుప్పు చుప్పులే మాయిదారు చుప్పు చుప్పులు అలా కొంచెం ప్రవర్తించాక తాగుతూ స్త్రీతో తిరుగుతూ కనబడ్డాడు. అప్పటిదాకా తాగినా ఒప్పుకున్నారు శిష్యులు, వీడు స్త్రీలోనుడు కూడా, ఇటువంటి వాడు మనకు గురువు ఏమిటి, వీడి దగ్గర మనం నేర్చుకునేది ఏమిటి అని టక్కున అయ్యో ఈశుని విడిచిపోయి, ఆ యోగీశ్వరుని విడిచిపోయారు పాప మూర్ఖులైపోయి. ఆడుట పాడుట పడతుల కూడుట యోగులకు క్రీడ, ఈ ఆడడం పాడడం స్త్రీలతో ఉన్నట్టుగా నటించటం మద్యపానం చేయడం ఇవన్నీ కూడా యోగులు నటిస్తారు, యోగక్రియలు అంటారు. వాళ్ళు మహాత్ములు. సూర్యకిరణములు చండాల వాటికలో ఉన్న మలమూత్రాల మీద పడినా, యజ్ఞ వాటిక మీద పడినా, లేక ఆలయం మీద పడినా వాటికి అంటు ఎలా ఉండదో, అగ్నిహోత్రుడు శవాన్ని దహించినా, ఇంటిలో వంటకు ఉపయోగపడినా, దీపారాధన దగ్గర ఉన్న అగ్నియే అతనికి ఎలా అశుచి ఉండదో, దత్తాత్రేయుడు లాంటి అవధూతలకు అశుచి ఏమిటి. ఆయన యోగామృతం తాగేది, పైకి కళ్ళులో కనపడింది, పక్కనున్నది సాక్షాత్తు ఆదిలక్ష్మి అనఘాదేవి, కానీ వాళ్ళ దృష్టిలో వేసిలో ఉంది. దాంతో వాడు విడిచిపెట్టి వెళ్ళారు. అమ్మాయ ఈ పొల్లంతా పోయింది అనుకున్నాడు. అందరినీ వదిలించుకుని ఏకాంతంగా సఖ్యపర్వత ప్రాంగణంలో మహాతపస్సు కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో దేవతలంతా జంభుడు అని ఒక రాక్షసుడి చేతిలో సాగు దెబ్బలు తిరిగి తుక్కు కింద ఓడిపోయి పారిపోయారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, జంభుడని రాక్షసుడికి నువ్వు వరాలు ఇచ్చావు, వాడు మా ప్రాణం తీస్తున్నాడు, వాడిని చంపలేకపోతున్నాం, వాడి వల్ల మా రాజ్యం పోయింది, స్వరాజ్యం పోయింది, రక్షించు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన ప్రస్తుతం వాడిని చంపగలిగే శక్తి ఏ అవతారమూర్తికి లేదు, ఒక్క అవధూత దత్తాత్రేయుడు మాత్రమే జంభుడిని చంపగలడు. వారు మాట్లాడకుండా సత్యపర్వత ప్రాంగణంలో విహరిస్తున్న శ్మశానంలో తిరుగుతున్న దత్తాత్రేయుడి పాదాలు పట్టుకున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన చాలా పరీక్షలు పెడతాడు. గురువుగారి పరీక్షలో నెగ్గావా నీకు మోక్షం, నీ సకల దుఃఖాలు తొలగుతాయి, అక్కడ కనుక నువ్వు బొట్లో పడ్డావా భ్రష్టుడు అవుతావు, ఆయన ఏం చేసినా గురువుగారు నువ్వే దిక్కని పాదాలు గట్టిగా పట్టుకో అనగానే ఇంద్రుడు దేవతలతో కలిసి వెంటనే భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో సఖ్యపర్వత ప్రాంగణంలో ఒక భయంకర శ్మశానం, ఆ శ్మశానంలో ఏ వేపుతూ వచ్చిన చితులు పెట్టిల్లు పెట్టిల్లు మరి కాలిపోతున్నాయి, పుర్రెలు పొగులుతున్నాయి, కాలిపోతున్న చితులలో ఉన్న శవాల పుర్రెలు కపాలాలు పగిలి కపాల మోక్షం అవుతోంది. ఓ పక్క నుంచి దుర్వాసన వస్తుంది, ఎముకలు గొట్టలు, ఆ మధ్యలో పిండాలు పెట్టినటువంటి ముద్దలు, నువ్వులు, నీళ్లు, ఇటువంటి భయంకర శ్మశాన వాతావరణంలో ఒక చోట కూర్చుని ఉన్నట్టు దత్తాత్రేయుడు. ఆయన ఎలా ఉన్నాడు, 3 కపాలాలు ఇటుకల్లో పెట్టాడు, త్రికోణాకారంలో ఒక పొయ్యి తయారు చేశాడు. పూర్వం ఇటుకలు పొయ్యి తయారు చేసేవాళ్ళు కదా, అది త్రికోణాకారంలో తయారు చేశాడు. ఆ త్రికోణంలో మూడింటికి బదులుగా మూడు కపాలాలు. ఎవడ అదృష్టవంతుడో మరి, ఎవడ కపాలం ఆయన చేతికి వెళ్ళిందో వాడు అదృష్టవంతుడు కదా. ఆయనకి పొయ్యిగా ఉపయోగపడిందంటే ఆ కపాలం, పొయ్యి కాలం వచ్చాక కూడా అది నిజంగా అదృష్టం కదండి మరి. మూడు కపాలాలు అలా పెట్టి ఆ కపాల మీద పెద్ద కపాలం, కొంచెం పెద్ద పుర్రవాడు ఎవడో ఉన్నవాడు, వాడు ఓ పెద్ద పుర్రి పెట్టి ఆ పుర్రి మధ్యలో ఖాళీ ఉంది దొల్లయి, ఆ ఖాళీలో బియ్యం పోసి అందులో నీళ్లు పోసాడు, అంటే ఎసర్ అన్నమాట, అన్నం వండుతున్నాడు బాస్మతి రైస్ పైగా. అందులో ఈ బియ్యం వండుతూ అడుగు నిప్పు కావాలి కదా మరి, అందుకని శవం కాలుతున్నటువంటి చోటకు వెళ్ళి అక్కడ కొన్ని ఆ కాలుతున్న కట్టెలు కొట్టుకొచ్చి కింద పెట్టాడు. ఈ కట్టెల్లో పుర్రెలో అన్నం వండుతున్నాడు ఆయన. ఆ సమయంలో దగ్గరకు వచ్చి ఇంద్రుడు, గురుదేవా నీకు నమస్కారం, దత్తాత్రేయ బలవేదే నమః అన్నాడు. ఆయన యగాదిగా చూసి అడుగున కట్టి తీసి కాలుతున్న కట్టి దాంతో నెత్తి మీద ఫింగర్ కొట్టాడు. అసలే కట్టి దెబ్బకి బుర్ర మగులుతుంది, దాని తోడు కాలుతున్న కట్టి ఈయనకి చుట్టూ కూడా ఊడిపోయింది సార్, కాలిపోయి మహాబాధపడిపోయాడు. అయినా సరే నువ్వు కొట్టిన తిట్టినా నీ పాదాలు విడిచిపెట్ట, నువ్వే దిక్కును మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంద్రుడిని చాలా పరీక్షించాడు ఆయన. సంవత్సర కాలం పాటు ఇంద్రుడు కూడా వెళ్ళేవాట. ఆయన కూర్చుంటే కూర్చున్నాడు, నిలబడితే నిలబడాడు, ఏదడితే ఇచ్చాడు. ఇంద్రుడిని పరీక్షించడానికి చేపలు మాంసం మద్యం పట్టుకురా అన్నాడు ఆయన. ఆయనకి మత్స్య మద్య మాంసాలు మూడు ఇచ్చాడు. ఇన్నిచ్చిన ఇంకా దత్తాత్రేయుడు కనికరించలేదు. చివరకు ఒక రోజున ఏం చేశాడు, కొరకొర కాలుతున్న కట్టిని ముక్కు మీద గట్టిగా పెట్టేశాడు. ఆ దెబ్బకు మొత్తం ముక్కంతా తుక్కైపోయింది, ముక్కు కదా తుక్కే నల్లగా, ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది పాప వాడికి. అయినా సరే నువ్వు ఏం చేసినా నిన్నే పట్టుకుంటున్నాను అనగానే జారిపడి ఉఫ్ అన్నాడు. అనగానే మళ్ళీ ఇంద్రుడి ఉక్కు యథాతథంగా తయారైంది. ఏం నాయన ఎందుకు ఇంత నన్ను పట్టుకుని పీడిస్తున్నావు అన్నాడు. పీడించటువంటి స్వామికి సేవ అన్నాడు ఆయన. అదే నేను సేవతో పీడిస్తున్నావు, భక్తి కూడా ఎక్కువైతే ప్రమాదం. ఏ కాలంలో ఉన్నవాడు ఒక ఆయన ఉండేవాడు, లెట్టిన్లో కూడా గొడవ వచ్చేసేవాడు, బయటికి వెళ్ళడవాడు ఇదే రెండు లెట్టిన్ అంటాడు, అందులో కదలడు ఆయన, అంటే భక్తి ఎక్కువైపోయి. కాబట్టి ఒక కప్పుడు అలాగా అంటే నిజంగా భక్తి పరాకాష్ఠి కడితే కూడా పరమాత్ముడు తట్టుకోగలడు కానీ మానవుడు తట్టుకోలేడు. అందుకని నేను ఏమన్నాడు, నీ సేవ ఎక్కువైపోయింది ఇందుకు ఏం కావాలయ్యా అన్నాడు. జంభుడని రాక్షసుడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడయ్యా, రక్షించు బాబోయ్ అంటే ఆయన పక్కపక్కనవి మళ్ళీ ఏమయ్యా నీకు ఏమన్నా పిచ్చా, వాడేమో భయంకర రాక్షసుడు, నేనేం చేస్తున్నాను ఇక్కడ తాగుబోతుని తిరుగుబోతుని, ఇక్కడ నేను మద్యపాన రతుణ్ణి, అటువంటి నన్ను వెర్రివాడిలాగా కాళ్ళు చేతులు పట్టుకుంటున్నావా, మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్నా మద్యాసత్తుడ అంగనానతుడ కర్మభ్రంశనోచిష్టుడం మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్న అదేవతల్ విద్యాక్షాళన శుద్ధము శుద్ధమానసుడము విద్యాక్షాళన శుద్ధమానసుడము ఆ విష్ణుండవార్జునుండవు ఈ ఉద్యత్పుణ్య చరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడా. ఓ యోగీశ్వర, మాకు తెలుసు మమ్మల్ని వాసగించడానికి ఇక్కడ ఇలా నీచమైన ఆచారంతో కనబడుతున్నావు అన్నారు వాడు. అబ్బెబ్బే నేను మద్యాసక్తుణ్ణి తెగ తాగుతున్నాను చూశారు కదా, వేద కర్మలకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను, శ్మశానంలో ఉండడం వేదానికి నిషిద్ధం, అందులో ఉంటున్నాను, మద్యం తాగుతున్నాను, స్త్రీతో తిరుగుతున్నాను, మత్స్యం తింటున్నాను, మాంసం తింటున్నాను, అటువంటిది నాకు మాద్య దైత్య వినాశ శక్తి కలదే, భయంకరమై మదంతో ఉన్న రాక్షసుని చంపే శక్తి ఉందా, మీకేదో మతిపోయినట్టుంది అంటే దేవతలు మళ్ళీ కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. ఇంకా మమ్మల్ని మోసగించకు, నీ పరీక్షకు మేము తట్టుకోలేం, నీవు ఆత్మవిద్యతో శుద్ధమైన మనస్సు కలిగిన వాడివి, ఆత్మవిద్యాస్వరూపుడివి, శ్రీ విద్యాస్వరూపుడివి, నీకే పాపము అంటదు. సూర్యభగవానుడికి అగ్నికి జలానికి అంటే ఏమిటి, నీకంటే ఏమిటి స్వామి, నువ్వు సర్వవ్యాపకుడివి, అనంతుడివి, ఆది విష్ణువి, నీ పక్కనున్న ఈ స్త్రీ వేశ్య కాదు, ఇందిర, సాక్షాత్తు ఆదిలక్ష్మి. యోగీశ్వర నువ్వు గురువుని నమ్మేవు, పదే పదే నువ్వు ఇలా పరీక్షిస్తే ఈ పరీక్షలో మేము ఓడిపోతాం అని కాళ్ళు గట్టిగా పట్టుకోగానే వెంటనే ఆయన మహావిష్ణు స్వరూపంతో దర్శనమిచ్చాడు. ఇప్పటికీ మీరు నన్ను గుర్తించారు, ఎంతో పూర్వం చాలా మంది పారిపోయారు, ఇప్పుడు మీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆయన. ఆ కోరిక తీర్చిన తక్కిన కథా విశేషాలతో, మరిన్ని విశేషాలతో, అలంకోపాఖ్యానంతో రేపు మూడో రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. వరుసగా అయ్యాక మనువుల యొక్క చరిత్ర, అపూర్వమైన కథలు మనం 7 రోజులు వీలున్నంత వరకు చెప్పుకుందాం. మళ్ళీ రేపు కూడా యథాప్రకారంగా 7 గంటలకు కలిసేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుహమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Thank you.